ನಾರಾಯಣಸಮಾರಂಭಾಂ ವ್ಯಾಸಶಂಕರಮಧ್ಯಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯಪರ್ಯಂತಾಂ ವಂದೇ ಗುರುಪರಂಪರಾಂ ಅಜ್ಞಾನಾಂ ಜಾಹ್ನವೀತೀರ್ಥಂ ವಿದ್ಯಾತೀರ್ಥಂ ವಿವೇಕಿನಾಂ ಸರ್ವೇಷಾಂ ಸುಖದಂ ತೀರ್ಥಂ ಭಾರತೀತೀರ್ಥಮಶ್ರಯೇ ವಿದ್ಯಾವಿನಯಸಂಪನ್ನಂ ವೀತರಾಗಂ ವಿವೇಕಿನಂ ವಂದೇ ವೇದಾಂತತತ್ವಜ್ಞಂ ವಿಧುಶೇಖರಭಾರತೀ ಪ್ರಕಾಶಮಾನೇ ಪ್ರಥಮೇ ಪ್ರಯಾಣೇ ಪ್ರತಿಪ್ರಯಾಣೇಪ್ಯಮೃತಾಯಮಾನಾಂ ಅಂತಃಪದವ್ಯಾಂ ಅನುಸಂಚರಂತೀಂ ಆನಂದರೂಪಾಂ ಲಲಿತಾಂ ಪ್ರಪದ್ಯೇ. ಶ್ರೀರಾಮಶರಣಂ ಸಮಸ್ತಜಗತಾಂ ರಾಮಂ ವಿನಾ ಕಾ ಗತಿಃ. ರಾಮೇಣ ಪ್ರತಿಹನ್ಯತೆ ಕಲಿಮಲಂ ರಾಮಾಯ ತಸ್ಮೈ ನಮಃ. ರಾಮಾತ್ರಸ್ಯತಿ ಕಾಲಭೀಮ ಭುಜಗಃ ರಾಮಸ್ಯ ಸರ್ವಂ ವಶೇ. ರಾಮೇ ಭಕ್ತಿರಖಂಡಿತಾ ಭವತು ಹೇ ರಾಮ ತ್ವಮೇವ ಆಶ್ರಯಃ. ಭದ್ರಮೈ ನಟ್ಟಿ ಸುಮಧುರ ಪದಮುಲೆಪುಡು ವೀನುಲಾರಗ ಓ ಪ್ರಭು ವಿನಗನಿಮ್ಮು. ನಿಸ್ತುಲಾನಂದಮುನ ಹೃದಿ ನಿಂಪುನಟ್ಟಿ ಸುಂದರಮುಲಗು ವಿಷಯಮುಲ್ ಚೂಡನಿಮ್ಮು. ನೀದು ಮಹಿಮಲ ಪಾಡುಚು ನೀದು ಪನಿಕಿ ಜೀವಿತಮುನಂಕಿತಮ್ಮುಗಚೆಯು ಕೊರಕು ನಾದು ದೇಹಮು ದೃಢಮುಗಾ ನಡುವ ನಿಮ್ಮು. ಒಡಲು ಮರಪಿಂಚಿ ಮದಿ ಶಾಂತಿ ಬಡಗಜೇಯು ಮಲಯ ಪವನಪು ವೀಚಿಕಲ್ ಮಂದಗತುಲ ವಿಶ್ವಮುನನ್ ಎಲ್ಲ ಕಾಲಮು ವೀವ ನಿಮ್ಮು. ಭದ್ರಮೈ ನಟ್ಟಿ ಸುಮಧುರ ಪದಮುಲೆಪುಡು ವೀನುಲಾರಗ ಓ ಪ್ರಭು ವಿನಗ ನಿಮ್ಮು.
ಸಮಸ್ತ ಪ್ರಾಣಿ ಹೃದಂತರ್ಯಾಮಿನಿ ಸರ್ವಜೀವ ಚೈತನ್ಯ ಸ್ವರೂಪಿಣಿ, ಈ ಕೋವೆಲಲೋ ಕೊಲವು ತೀರಿ ಉನ್ನ ಶಾರದಾ ಪರಮೇಶ್ವರಿ ದಿವ್ಯ ಶ್ರೀಚರಣಾಲಕು ಸಭಕ್ತಿಕಂಗಾ ಸಹಸ್ರಾಧಿಕಂಗಾ ಮುನುಮುಂದುಗಾ ಪ್ರಣಾಮಾಲು ಸಮರ್ಪಿಸ್ತೂ, ಧರ್ಮ ವಿಗ್ರಹುಡು ಅವತಾರ ಮೂರ್ತಿ ರಾಮಚಂದ್ರಸ್ವಾಮಿ ಪಾದಾರವಿಂದಾಲಕು ಸಭಕ್ತಿಕ ಪ್ರಣಾಮಾಲು ಸಹಸ್ರಾಧಿಕಂಗಾ ಸಮರ್ಪಿಸಿಕೊಂಡೂ, ಜಗದ್ಗುರುವುಲು ವಿಶ್ವಶ್ರೇಯಸ್ಸು ಲಕ್ಷ್ಯಂಗಾ ಅಪಾರಮೈನ ತಮ ದಿವ್ಯ ತಪಸ್ಸುನು ಅವ್ಯಾಜಂಗಾ ಲೋಕಂ ಕೋಸಂ ಧಾರವೋಸ್ತುನ್ನ ಪರಮಹಂಸ ಪರಿವ್ರಾಜಕ ಆಚಾರ್ಯ ವರ್ಯುಲು, ಶೃಂಗೇರಿ ಶಾರದಾ ಪೀಠಾಧೀಶ್ವರುಲು, ಶ್ರೀ 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 ಭಾರತೀತೀರ್ಥ ಮಹಾಸ್ವಾಮಿವಾರಿ ಅಡುಗುದಮ್ಮುಲಕು, ಶ್ರೀ 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 ವಿಧುಶೇಖರ ಭಾರತೀ ಸ್ವಾಮಿವಾರಿ ಪಾದಸನ್ನಿಧಿಕಿ ಪ್ರಣಾಮಾಲು ಸಮರ್ಪಿಸ್ತೂ, ಜಗದ್ಗುರುವುಲೈನ ಆದಿಶಂಕರುಲು ಅಂದಿಂಚಿನ ಅದ್ಭುತಮೈನ ಅದ್ವೈತ ಸಂಪ್ರದಾಯಾನ್ನಿ ಅಸಿಧಾರಾವ್ರತಂಗಾ ಲೋಕಾನಿಕಿ ಸಮರ್ಪಣಂ ಚೇಸ್ತೂ, ఆ మార్గంలో జాతి తరించడానికి దారి చూపిస్తున్న గురుదేవులను అనుసరిస్తూ ఈ దేవాలయంలో చక్కని ఆధ్యాత్మిక సాంస్కృతిక ధార్మిక చైతన్యాన్ని నిత్యం చకచ్చికితం చేస్తున్న ఈ ఆలయ ధర్మాధికారులు మాన్యమిత్రులు శ్రీ హరిప్రసాదరావు గారు, వారి బృందం, ఇక్కడికి విచ్చేసిన అశేష భక్తజనులందరికీ స్వామివారి పరిపూర్ణమైన దివ్య అనుగ్రహం లభించుగాక అని ఆకాంక్షిస్తూ, వేల జన్మల పుణ్యాల పంటగా మహర్షులు అందించిన మహత్తరమైన వాంగ్మయంతో నాకు లభించిన కొద్దిపాటి పరిచయం ఆధారంగా నాలో కలిగిన ఆనంద అనుభూతిని ప్రవచన రూపంలో మీ అందరితో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. పెద్దలు నిర్దేశించిన సమయానికి కట్టుబడి వాల్మీకి మహర్షి గాయత్రి మంత్ర అక్షరాలలోని ఒక్కొక్క అక్షరాన్ని దృష్టిలో ఉంచుకుని ఒక్కొక్క 1000 శ్లోకాల చొప్పున రచించుకుంటూ 24 అక్షరాల గాయత్రి మంత్ర తత్వరహస్య విశేషాలను 24,000 శ్లోకాలు కలిగిన శ్రీమద్ రామాయణ మహాకావ్యంగా రచించి మానవాళికి అందించారని పెద్దలు మనకు తెలియజేశారు. గాయత్రి మంత్రం మానవుడి బుద్ధిని ప్రచోదనం చేసి మానవుణ్ణి సన్మార్గంలో నడిపించగలుగుతుందని, సకల లోకాలకు వెలుగును ప్రసాదింపగలిగిన సూర్య సంబంధమైన ఒకనొక దివ్య తేజస్సు అంతరంగంలోని అజ్ఞాన అంధకారాన్ని పారద్రోలడానికి గాయత్రి దేవతా రూపంలో సహకరిస్తుందని మహర్షులు చెప్పిన మాట. ఆ సంప్రదాయాన్నే రామాయణ కథగా మలచి ఏమి చేస్తే మానవుడు ఆనందిస్తాడు, ఏమి చేస్తే మానవుడు తరిస్తాడు, ఏమి చేస్తే మానవ జన్మ సార్థకమవుతుంది, ఎలా ఆలోచిస్తే మానవుడు సత్కార్యాలు నిర్వహించగలుగుతాడు, ఎలా ప్రవర్తిస్తే మానవుడు మానవత్వాన్ని అనుభవిస్తూనే దివ్యత్వాన్ని తన జీవన వైఖరిలో చవిచూడగలుగుతాడు అన్న అద్భుత విశేషాన్ని రామచంద్రమూర్తి జీవన గాథ ద్వారా మానవాళికి అనుగ్రహించాడు మహర్షి వాల్మీకి. అలా అనుగ్రహించిన దివ్య గాథలో ఒక అద్భుతమైన ఘట్టం పాదుక పట్టాభిషేకం. ప్రపంచ వాంగ్మయంలోనే మనకు మరెక్కడ కనిపించదు పాదుక పట్టాభిషేకం. ఎవరు చేస్తారు పాదుకలకు పట్టాభిషేకం? 5 నిమిషాలు పదవి దక్కితే చాలు కొన్ని 100,000 ఫైళ్లు తనకు అనుకూలంగా కదిలిపోవడానికి కావలసిన ఆలోచనలు కలిగించే యుగంలో పాదుక పట్టాభిషేకాన్ని మనం ఊహించలేము. అయాచితంగా సుదీర్ఘమైన కాలం 14 సంవత్సరాల పాటు సర్వసంపన్నమైన అయోధ్య రాజ్యం తనకు అశ్రమంగా అలవోకగా లభిస్తే రాజ్య లాభరతుడు కాక సంపల్లోభరతుడు కాక స్వామి పాదసేవా లాభరతుడైన భరతుడు ఆ రాజ్యాన్ని అన్నగారికే సమర్పించాలని అనుకున్నాడు. అయితే ఆశ్చర్యం, సమర్పించగలిగాడా? భరతుని కోరిక రామచంద్రమూర్తి అంగీకరించాడా? ఎంత ప్రయత్నం చేశాడు భరతుడు, కానీ ఓడిపోయాడు. పోనీ భరతుడు ఓడిపోయాడంటే రాముడేమైనా గెలిచాడా? పాదుకలు ఇచ్చి పరోక్షంగా తన అధికారాన్ని అంగీకరించి రామచంద్రమూర్తి కూడా ఓడిపోయాడు. ఎలాగైనా సరే తన కుమారుణ్ణి చక్రవర్తిని చేయాలని ఏనాడో దాచుకున్న 2 వరాలు తగిన సమయంలో కోరుకున్న కైకమ్మ గెలిచిందా? భరతుణ్ణి చక్రవర్తిని చేయగలిగిందా? కైకమ్మ కూడా ఓడిపోయింది. ఏదో ఒక విధంగా మేనమామల ఇంటి నుంచి భరతుడు రాకముందే అయోధ్య సింహాసనంపై రామచంద్రమూర్తిని పట్టాభిషిక్తుణ్ణి చేయాలని ఆరాటపడ్డాడు దశరథ మహారాజు. ఆ కార్యాన్ని నిర్వహించగలిగాడా? దశరథుడు ఓడిపోయాడు. ఇలా రామాయణ మహాకావ్యంలో అందరూ ఓడిపోయిన సన్నివేశం ఒకటి ఉంది. ఆ అందరూ ఓడిపోయిన సన్నివేశం ఉన్న పాదుక పట్టాభిషేక గాథను మనకందించిన కాండకు వాల్మీకి మహర్షి అయోధ్యాకాండ అని పేరు పెట్టారు. అయోధ్యలో జరిగిన సన్నివేశాలు వరుసగా చెప్పుకుంటూ వచ్చారు కాబట్టి అయోధ్యాకాండ అని పేరు పెట్టి ఉంటారు అని మనం సరిపెట్టుకోవచ్చు. కానీ కొంతవరకే అయోధ్యలో జరిగిన కథ అది. అయోధ్య నుంచి కదిలాడు రామచంద్రమూర్తి తమ్ముడితో సీతమ్మతో. అక్కడి నుంచి శృంగిబేరపురానికి వెళ్ళి గుహుణ్ణి కలుసుకున్నాడు. ఆ తర్వాత అరణ్యంలో అడుగు పెట్టాడు. ఎందరో మహర్షులను కలుసుకున్నాడు. అక్కడి నుంచి చిత్రకూటంలో ప్రశాంతంగా ఉన్నాడు. తరువాత అత్రి అనసూయల ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడి నుంచి దండకారణ్యంలో అడుగుపెట్టాడు. ఇలా అయోధ్యలో మాత్రమే కాక మిగిలిన చోట్ల జరిగిన కథా సన్నివేశాల విశేషాలు కూడా అయోధ్యాకాండలో కనిపిస్తాయి. అప్పుడు అయోధ్యాకాండ అన్న పేరు ఎలా సరిపోతుంది? ఆలోచించి చూడగా యోద్ధుం శక్య యోద్ధ యోధ్య యోద్ధుం శక్య అయోధ్య, గెలవడానికి వీలైంది యోధ్య, గెలవడానికి వీలు కానిది అయోధ్య. అయోధ్యాకాండలో అందరూ ఓడిపోయారు కాబట్టి ఎవరూ గెలవలేదు, ఎవరూ గెలవడానికి వీల్లేంది అయోధ్య. అందువల్ల ఆ కథ అయోధ్యాకాండ అయితే బాగుంటుంది అని మహర్షి వాల్మీకి మనస్సుకు తోచి ఉంటుంది. అపార తపశ్శక్తి సంపన్నుడు, ఉపాసనా బలం కలిగిన మహానుభావుడు కాబట్టి. అలాంటి మహనీయుని మనస్సులో మెదిలిన దివ్య గాథ అయోధ్యాకాండకు అంతర్భాగమైన పాదుక పట్టాభిషేక గాథ. ఆశ్చర్యంగా అందరూ ఓడిపోయారు ఈ కథలో. అందరూ ఓడిపోయిన కథ కాబట్టి అయోధ్యాకాండ అన్నారు. ఎవ్వరూ గెలవడానికి వీలు లేనిది అయోధ్య అంటే ఏది ఆ అయోధ్య? అష్టాచక్ర నవద్వార దేవానాం పూ అయోధ్య వేద వాంగ్మయం నిరూపిస్తూ ఉన్నది. దేవానాం పూరయోధ్య, దేవానాం పూ అంటే దేవతల నివాస స్థానమైన ఒకనొక పురం, అది అయోధ్య. అందులో ఏమున్నది అంటే అష్టాచక్ర, 8 చక్రాలు ఉన్నాయట. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రార కమలం, ఇవి 6 చక్రాల పైన ఉన్న 7వ చక్రం. ఆజ్ఞాచక్రానికి సహస్రార కమలానికి మధ్య ఈశ్వర స్థానమనే పేరుతో లంబిక అని ఒక ప్రదేశం ఉంది. యోగ శాస్త్రజ్ఞులైన వారు ఈ లంబికను కూడా ఒక చక్రంగా భావన చేసి 8 చక్రాలు ఉన్నాయి ఉపాసకుని దివ్య శరీరంలో. ఆ 8 చక్రాల లోపల తన లోపల దాగి ఉన్న కుండలిని శక్తిని ప్రచోదనం చేసుకుని మానవుడు విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక జీవన వైఖరిని అవలంబించడానికి అవకాశం ఉన్నది. సాంసారికమైన జీవితంలో, భౌతికమైన జీవితంలో వచ్చే అనేక రకాల సమస్యలకు పరిష్కారం ఆధ్యాత్మిక చింతన తప్ప మరొక్కటి కాదని, ఆ ఆధ్యాత్మిక చింతన సుసంపన్నం కావడానికి యోగ మార్గం చక్కగా సహకరిస్తుందని ఆచరణాత్మకంగా అనుభవించి తెలుసుకున్న మహర్షులు చెప్పిన మాట. అందువల్ల 8 చక్రాలున్నది ఏమిటి అంటే సాధకుడైన మానవుడి శరీరం మాత్రమే. అందులో చక్రాలు 8 ఉంటే ద్వారాలు 9 ఉన్నాయి. అష్టాచక్ర నవద్వార, శరీర సంబంధమైన క్రియాకలాపాలు నిర్వర్తించడానికి, ప్రపంచానికి సంబంధించిన కొన్ని విశేషాలను తెలుసుకోవడానికి వీలుగా ఉన్న ద్వారాలు 9 ఉన్నాయి. అందువల్ల 9 ద్వారాలు కలిగి, 8 చక్రాలు కలిగి, మన శరీరంలో ఉన్న ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క అధిదేవత ఉన్నారు కాబట్టి సకల దేవతల నిలయం సాధకుని శరీరమే. సాధకుడు సక్రమమైన ప్రయత్నం చేస్తే, యథార్థమైన ప్రయాణం చేస్తే తన ఈ శరీరంలోనే దాగి ఉన్న పరమాత్మను దర్శించవచ్చు. తన లోపల దాగి ఉన్న పరమాత్మను దర్శించే విధానం తెలుసుకోవడానికి బయట క్షేత్రాలలో, ఆలయాలలో కనిపిస్తున్న పరమాత్మ రూపాన్ని ఉపాసన చేయడం. బయట కనిపించే పరమాత్మ రూపాన్ని ఉపాసన చేయడం దేనికి అంటే లోపల ఉన్న పరమాత్మను తెలుసుకోవడానికి. ఎదురుగా ఒక అద్దం పెట్టుకుని మన రూపాన్ని మనం చూస్తాం. మన రూపాన్ని చూసుకోవడానికి ఉపయోగపడేదే అద్దం, కానీ అసలు రూపం ఏదో ఇక్కడే ఉంది. దిద్దుకోవలసి వస్తే ఇక్కడే దిద్దుకోవాలి. బొట్టు చెదిరినా, జుట్టు చెదిరినా, కట్టు చెదిరినా దిద్దుకోవలసింది అద్దంలో కాదు, అద్దంలో చూసి మనలో దిద్దుకోవాలి. అలాగే వివిధ క్షేత్రాలలో ఆలయాలలో పరమాత్మ యొక్క దివ్య శక్తి ఉపాసనా బలము రూపంలో ప్రతిష్ఠితమైన వేళ ఆ శక్తిని దర్శించి ఇదే శక్తి మన లోపల కూడా ఉన్నది సుమా, మన లోపల ఉన్న ఈ శక్తిని మనం అమలు చేసుకోవాలి, ఆచరణలోకి తెచ్చుకోవాలి, వ్యక్తీకరింప చేసుకోవాలి, అందుకు యోగ సాధన మార్గాన్ని అనుసరించాలని నమ్మిన మహనీయులు శరీరాన్ని అందుకోసం వినియోగిస్తారు. అలా ఉన్న సాధకుని యొక్క దివ్య శరీరం ఏ విధమైన ఆటుపోటులకు లొంగదు కాబట్టి అది అయోధ్య. అయినా మామూలు మానవ శరీరానికి అనేక రకాలైన ఆటంకాలు ఉంటాయి. మానవ శరీరం కాబట్టి దానికి క్షీణత ఉంటుంది, పెరగటం ఉంటుంది, తగ్గడం ఉంటుంది, కృశించడం ఉంటుంది, మారడం ఉంటుంది, సన్నగిల్లిపోవడం ఉంటుంది. దీన్నే వేదాంత శాస్త్రంలో 6 రకాలైన మార్పులు, షడ్భావ వికారాలు అన్నారు. ఈ 6 రకాలైన మార్పులు పొందే శరీరం చివరికి కనిపించకుండా పోతుంది. నశిస్తుంది అని చెప్పడానికి వీల్లేదు, కానీ తెలియక మనం నశిస్తుందని అనుకుంటున్నాం, కానీ యథార్థంగా నశించడం లేదు, కానీ రూపాంతరం చెందుతున్నది, మార్పు పొందుతున్నది, కనుమరుగవుతున్నది. ఈ స్థితిలో దేన్నైనా మనం తప్పించగలమా? శరీరం పుట్టిన తర్వాత అది పెరగకుండా ఆపగలమా? అది మారకుండా ఆపగలమా? అది క్షీణించకుండా ఆపగలమా? కనుమరుగైపోకుండా ఆపగలమా? శరీరాన్ని జయించడం మనకు సాధ్యం కాదు, కాబట్టి శరీరము జయించడానికి వీలు కానిది సుమా అయోధ్య. అందువల్ల అయోధ్య ఎక్కడో లేదు, సాధకుని లోపలే దాగి ఉన్నది అన్న తత్వాన్ని అయోధ్య కాండ కథ ద్వారా, ఏ ధర్మ ఆచరణ ద్వారా, ఏ దైవ ఆరాధన ద్వారా మానవుడు తనలో దాగి ఉన్న పరమాత్మతత్వాన్ని గుర్తించడానికి మంచి అవకాశం ఉన్నదో వివరించిన కథాభాగం అయోధ్యకాండ తప్ప ఉరికే సవతుల పోరాటంలో ఒక ఆమె తన కన్నబిడ్డకు రాజ్యం కావాలనే కోరికతో మరొక తల్లి బిడ్డను అడవులకు నెట్టివేసిన మామూలు కథ కానే కాదు అయోధ్యకాండలోని కథ. కథను కథగా దర్శిస్తూ కథచాటున దాగిన సందేశ సుధను ఆస్వాదించే ప్రయత్నం మనం చేసిన వేళ మహర్షుల మనస్సు మన మనస్సుకు చేరువ కాగలిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మామూలు మానవుడి మనస్సు మహర్షుల ఆలోచనకు దగ్గరైందో సన్మార్గం మనకు లభిస్తుంది, పరమాత్మకు చేరువ కాగలిగే మంచి అవకాశం లభిస్తుంది. అందువల్లనే పెద్దలైన మహనీయులు, తపశ్శక్తి సంపన్నులు అవ్యాజ కరుణతో దివ్యమైన అనేక అనుగ్రహ భాషణాలను నిరంతరం జాతికి అందిస్తూ వస్తూ ఉంటారు. ఈ అనుగ్రహ భాషణానికి పునాది, ఈ అనుగ్రహ భాషణానికి ప్రేరణ, ఈ అనుగ్రహ భాషణానికి స్ఫూర్తి వారి నిరంతరం చేసే దివ్యమైన అర్చన. ఉపాసనా బలంతో పరమాద్భుతమైన విశేషాలను తాము దర్శించి లోకానికి అందిస్తూ ఈ సందేశం జగద్వ్యాప్తం కావాలన్న కోరికతో వివిధ ప్రదేశాలలో చక్కని పీఠాలను నెలకొల్పి తమకు అనుబంధంగా ఉండే ఆ పీఠాల ద్వారా ధార్మికమైన చైతన్యాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి వారు లోక కళ్యాణ కాంక్షతో అద్భుతమైన ప్రణాళిక సిద్ధం చేశారు. అలా సిద్ధం చేసిన జగద్గురువులైన భారతీతీర్థ మహాస్వామి వారికి మరొక్క మారు పాదపద్మాలకు ప్రణమిల్లుతూ వారు అనుగ్రహించిన ఈ ప్రవచన మందిరంలో ఇక్కడ కూర్చున్నాను అంటే జగద్గురువుల పాద సన్నిధిలో కూర్చున్న ఒక దివ్య అనుభూతి కలుగుతుంది. అలాంటి తపశ్శక్తి సమన్వితులైన మహనీయుల శ్రీచరణాలకు మరొక్క మారు ప్రణమిల్లుతూ గచ్చతా మాతుల కులం భరతేన మహాత్మనా శత్రుఘ్నో నిత్య శత్రుఘ్న నీతః ప్రీతి పురస్కృతః. పాదుకా పట్టాభిషేక కథకు మూలమైన అయోధ్యకాండలోని మొట్టమొదటి శ్లోకం ఇది. గచ్చతా మాతుల కులం గచ్చతా, ఈ గచ్చతా అన్నమాట చాలా ఆశ్చర్యకరమైన మాట. గచ్చత అంటే వెళుతూ ఉన్నా, వెళ్ళాలని అనుకుంటున్నా కాదు, వెళ్ళిపోయినా కాదు, వెళుతూ ఉన్నా. వెళుతూ ఉన్నాడు ఆయన, వెళుతూ ఉండగా ఆయన కథ రాశాడు. ఎక్కడికి వెళుతున్నాడు? మాతుల కులం, మేనమామగారి ఇంటికి వెళుతున్నాడు. ఎవరు అంటే భరతేన మహాత్మనా, మహాత్ముడైన భరతుడు మేనమామల గారి ఇంటికి వెళుతూ ఉండగా ఈ కథ ప్రారంభమైంది. ఇంకా వెళ్ళలేదు ఆయన, బయలుదేరాడు, ఇంకా చేరలేదు, కథ రాశాడు ఆయన.
గచ్చటా మాతుల కులం భరతేన మహాత్మనా శత్రుఘ్నో నిత్య శత్రుఘ్న నీత ప్రీతి పురస్కృత.
వెళ్ళేవాడు వెళ్ళొచ్చు కదా, శత్రుఘ్నుని పిలిచి తమ్ముడు నాతో పాటు నువ్వు కూడా రా అన్నాడు. భరత శత్రుఘ్నులిద్దరికీ ఒక్కడే తండ్రి, కానీ తల్లులు వేరు. కాబట్టి భరతుడి మేనమామల ఇల్లు శత్రుఘ్నుడికి మేనమామల ఇల్లు కాదు. మేనమామల ఇంటికి భరతుడు వెళ్ళొచ్చు, కానీ భరతుడి మేనమామ ఇంటికి శత్రుఘ్నుడు ఎందుకండి? తెలుగులో ఒక విచిత్రమైన సామెత ఉంది, తోచి తోచనమ్మ తోడికోడలు పుట్టింటికి వెళ్ళింది అని. శత్రుఘ్నుడు ఎందుకు వెళ్ళినట్లు? ఆయన వెళ్ళలేదు, భరతుడే తీసుకువెళ్ళాడు. నీత ప్రీతి పురస్కృత, చాలా ప్రేమగా తీసుకుని వెళ్ళాడు. మా మేనమామల ఇంటికి నువ్వెందుకని అనుకోవద్దు, అది నీ మేనమామల ఇల్లు కూడా అలాంటిదే, కాబట్టి నువ్వు రావాలి సుమా. మా మేనమామ నీకు మేనమామే, నీకు నాకు అభేదం, మన మధ్య ఉన్న సోదర బంధం అలాంటిది, కాబట్టి నువ్వు కూడా తప్పకుండా నా వెంట రావాల్సింది, మామయ్య పిలుస్తున్నాడు, వెళదాం. బాగానే ఉంది. ఎక్కడి నుంచి బయలుదేరారు వీళ్ళు? అయోధ్య నుంచి బయలుదేరలేదు. సీతారామ కళ్యాణం 5 రోజుల పాటు జరిగింది. ఆ 5 రోజుల పాటు జరిగిన సీతారామ కళ్యాణంలో 3వ రోజున గోదానం అని నిర్వహిస్తారు. గోదానం అంటే కేశఖండనం చేస్తారు. చేసి అందమైన జరీ పట్టుకుచ్చల తలపాగా రామచంద్రమూర్తి శిరస్సు మీద అలంకరించారు వివాహ సమయంలో. అందువల్ల పైన పోసిన ముత్యాలు తెల్లగా కనిపించాయి. లేకపోతే జుట్టు నల్లగా ఉంటే నల్లగా కనపడాలి కదా, అక్కడ జుట్టు లేదు, పైన ఒక తలపాగా పెట్టారు. అందువల్ల రామచంద్రమూర్తికి ఆ కార్యక్రమాన్ని, పెళ్లి కొడుకులు అందరికీ ఆ కార్యక్రమాన్ని నిర్వహించే రోజు 3వ రోజు. ఏదో శివధనస్సు భంగం చేశావు కదా మా అమ్మాయిని పెళ్లి చేసుకోవయ్యా అంటే, మా గురువుగారు శివధనస్సు సంగతి చూడమన్నారండి, అందుకని నేను ఎక్కువ పెట్టాను, అది పెళ్ళమన్నది, ఆ గొడవ నాకేం తెలియదు, మీరు పెళ్ళి అంటున్నారు, మా నాన్నగారితో మాట్లాడండి అన్నాడు రామచంద్రమూర్తి. దశరథుల వారికి కబురు వెళ్ళింది, బిడ్డలందరికీ పెళ్ళిళ్ళు నిర్ణయమయ్యాయి. శీరధ్వజుడనే పేరు కలిగిన జనక మహారాజు తనకన్న కుమార్తె అయిన ఊర్మిళకు, తాను పెంచుకున్న కుమార్తె అయిన సీతమ్మకు పెళ్లి చేస్తే తనకెంత ఆనందం కలుగుతుందో, తన తమ్ముడైన కుశధ్వజుడు కూడా కూతుళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే అంత ఆనందం తమ్ముడు కూడా అనుభవిస్తాడు కదా అనుకున్నాడు. అంటే రామచంద్రమూర్తి మామగారిని చూసినా కూడా అన్నదమ్ముల అనుబంధం ఏమిటో నేర్చుకున్నాడు అనమాట. అప్పుడు మాండవీ శృతకీర్తులను భరతుడికి శత్రుఘ్నుడికి ఇవ్వడానికి వివాహం నిశ్చయమైతే మొత్తం 4 పెళ్లిళ్ళకి ఏర్పాట్లు జరిగిపోయాయి. అయోధ్యానగరం అంతా అక్కడికి వెళ్ళిపోయింది. ఏదో ఎన్నికలు జరిగినప్పుడు మా కళాశాలల్లో ప్రిన్సిపాల్ గారు, ఓ గుమాస్తా, ఒక అటెండర్ మాత్రం ఉంటారు, మిగతా వాళ్ళంతా ఎన్నికల విధుల్లో ఉంటారు. ఎక్కడికి వెళ్ళారండి వీళ్ళంతా? ఎలక్షన్లకు వెళ్ళారండి, ఇక్కడ స్కెలిటన్ స్టాఫ్ మాత్రమే ఉన్నారు అని. ఈ సంగతి ఏమి తెలియక కనీసం మేనల్లుడి పెళ్ళని కూడా కేకయ్య మహారాజు గారికి కబురు పెట్టలేదు, భరతుడి పెళ్లి సంగతి కూడా కబురు పెట్టలేదు దశరథ మహారాజు. ఇలా కబురు వచ్చింది, విజయనగరానికి వెళ్ళిపోయారు అందరూ. ఆ కేకయ్య మహారాజు గారు కేకయ రాజ్యం నుంచి అయోధ్య నగరానికి వచ్చారు ఏదో పని మీద. వస్తే అయోధ్యలో ఎవరూ లేరు, దశరథ మహారాజు గారు లేరు, కౌసల్యాదేవి లేదు, కైకమ్మ లేదు, సుమిత్ర లేదు, పిల్లలు లేరు, ఎవరూ లేరు. ఏ కొద్దిమంది పరిచారకులు మాత్రం ప్రధానమైన వాళ్ళు ఉన్నారు. ఏమయ్యారయ్యా వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారంటే, అయ్యా మీకు తెలియదా అండి, అందరూ మిథిలా నగరానికి వెళ్ళారండి, జనక మహారాజు గారు అద్భుతంగా కళ్యాణ సవనంభాన నిర్వహిస్తున్నారు, రామచంద్రమూర్తికి వివాహం, అంతేకాదు మీ మేనల్లుడు భరతుడికి కూడా పెళ్ళి. నా మేనల్లుడికి భరతుడికి పెళ్ళైతే మా బావగారు నాకు పెళ్లి కబురు చెయ్యలేదు అని అలిగి అట్టించటు వెనక్కి కేకయ రాజ్యానికి వెళ్ళిపోవాలి. వెళ్ళలేదు ఆ మహానుభావుడు. ఈవేళ పెళ్లి శుభలేఖ 4 రోజులు ముందుగా అందినా కూడా వెళ్లే ఉద్దేశం మనకు లేదు, కానీ పొరపాటున శుభలేఖ వేయకపోతేనో అందకపోతేనో జీవితాంతం సాధిస్తూనే ఉంటాం. అది ఎవరి పెళ్లి శుభలేఖ, వాళ్ళకి మనవాళ్ళు పుట్టేదాకా అంటూనే ఉంటాం, ఆ పెళ్లికి పిలవలేదుగా అని. ఇది మన నైజం. కానీ కేకయ మహారాజుకి అభిప్రాయం లేదు, తాను పెళ్లికి వెళ్ళాలనుకున్నాడు, పిలిచేదేమిటి, నేను వెళ్తున్నానాడు, వచ్చాడు. ఆయన వచ్చేటప్పటికి 3వ రోజు చాలా ఆనందంగా పెళ్లి వేడుకల్లో పాల్గొన్నాడు. పెళ్ళైపోయిన తర్వాత రామచంద్రమూర్తి సీతమ్మ కలిసి దశరథ మహారాజు గారితో అయోధ్యానగరానికి వచ్చేస్తుంటే భరతుణ్ణి మాత్రం శత్రుఘ్నుడితో కలిపి తన వెంట తీసుకువెళ్ళాడు. ఆ తీసుకువెళ్ళినప్పుడు అయోధ్యాకాండ ప్రారంభమైంది. అందుకని గచ్చత, ఇంతే కాక మహర్షులు మనవలే మామూలు పై అర్థంతో సరిపోయే విధంగా రచన చెయ్యరు. ఒకవేళ వాళ్ళు పై అర్థమే సంకల్పించినా వారికున్న అపారమైన తపశ్శక్తి కారణంగా ఆ అర్థంలో నుంచి ఆ సందర్భానికి సరిపోయే ఎన్నెన్నో 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 అంతరార్థాలు విశేషార్థాలు గోచరిస్తాయి. ఈ కాండలో అందరూ వెళుతూ ఉన్నవాళ్లే. భరతుడు మేనమామల ఇంటికి వెళుతూ కనిపించాడు ప్రారంభంలో. ఆ తర్వాత రామచంద్రమూర్తి అయోధ్యానగరం నుంచి అరణ్యాలకు వెళుతూ కనిపిస్తాడు తమ్ముడితో సీతమ్మతో కలిసి. ప్రధానమైన వ్యక్తులందరూ ఇలా వెళుతుంటే ఈ ఇద్దరినీ కన్న తండ్రి అయిన దశరథ మహారాజు ఏకంగా ఈ లోకం నుంచి పరలోకానికే వెళుతూ కనిపిస్తాడు అయోధ్యాకాండలో. మానవ జీవితం ఒక పెద్ద ప్రయాణం. ఈ ప్రయాణం మనం అనుకుని ప్రారంభించింది కాదు, మనకు తెలియకుండానే ప్రారంభించాం. ఎప్పుడైతే పిండ రూపంలో మాతృగర్భంలో బిడ్డ ప్రవేశించాడో ఆనాడే జీవన యానం ప్రారంభమైంది. అది మనం ఇవాళ ఆపితే ఆగేది కాదు, ప్రయాణం సాగుతూనే ఉంటుంది. అనివార్యమైన ఈ ప్రయాణాన్ని ఎలా నిర్వహించుకోవాలి, ప్రయాణం చేయకుండా ఉంటాను అంటే కుదరదు. ఒకవేళ ప్రయాణం చేసే ఉద్దేశం నీకు లేకపోతే ఒకసారి ప్రయాణం ప్రారంభించిన తర్వాత ఆ ప్రయాణ మార్గంలో నీవెలా ప్రవర్తిస్తావో దాన్ని బట్టి మరో జన్మ ఎత్తవలసిన అవసరం లేని స్థితిని సంపాదించుకోవాలి తప్ప ఇప్పటికి తప్పదు. అందుకని అందరూ వెళుతూ ఉన్నవారే సుమా గచ్చత. ఒకరు మిథిలానగరం నుంచి కేకయ రాజ్యానికి వెళుతున్నవారు, ఒకరు అయోధ్యానగరం నుంచి అరణ్యాలకు వెళుతున్నవారు, ఒకరు ఈ లోకం నుంచి పరలోకానికి వెళుతున్నవారు. కానీ అందరూ వెళ్ళవలసిన ప్రయాణం మామూలు జీవితం నుంచి ధర్మ మార్గం వైపు. సాదాసీదాగా బ్రతికే మనిషి సత్య ధర్మాలను గుర్తించి సత్యానికి ధర్మానికి అనుగుణంగా బ్రతకడం నేర్చుకుని ఆ ప్రయాణాన్ని ప్రారంభించాలని తెలియచేసే కాండ అయోధ్యాకాండ కాబట్టి. మానవత్వమనే తెరచాటున ప్రతి వ్యక్తి లోపల దాగి ఉన్న అపారమైన దివ్యత్వాన్ని మానవుడు అమలులోకి తెచ్చుకోవడం, అనుభవానికి తెచ్చుకోవడమే జీవన పరమార్థం కాబట్టి, ఆ ప్రయాణాన్ని తెలియజేసేది కాబట్టి అయోధ్యాకాండ అన్న పేరు అందుకోసం పెట్టి గచ్చత అన్నారు వాల్మీకి మహర్షి. గచ్చత మాతుల కులం భరతేన మహాత్మనా శత్రుఘ్నో నిత్య శత్రుఘ్న నీతః ప్రీతి పురస్కృతః. భరతుడు మేనమామల ఇంటికి వెళ్ళాడు, శత్రుఘ్నుడు కూడా భరతుణ్ణి అనుసరించి వెళ్ళాడు. సీత, రాములు, లక్ష్మణుడు, ఊర్మిళ, దశరథ మహారాజు గారు, ముగ్గురు రాణులు, పరివారం అందరూ వెనక్కి తిరిగి అయోధ్యానగరానికి వచ్చారు. 12 సంవత్సరాలు రామచంద్రమూర్తి సీతమ్మతో ఆనందంగా అయోధ్యలో కాలం గడిపాడు సీతారాముల వివాహం అయిన తరువాత. మనకు మామూలుగా రామాయణం కథ చూస్తే ఏమనిపిస్తుందంటే రాముడి జీవితం అంతా కష్టాలే అనుకుంటాం మనం. పెళ్ళైన తర్వాత 12 సంవత్సరాలు హాయిగా భార్యతో ఆనందంగా అయోధ్యానగరంలో కాలం గడిపాడు ఆయన. పిల్లవాడు పెద్దవాడు అవుతున్నాడు, వాడు పెద్దవాడు అవడం ఎలా ఉన్నా నేను వృద్ధుణ్ణి అవుతున్నాను అని దశరథ మహారాజు గారికి అనిపించింది. కాళిదాస మహాకవి రఘువంశ కావ్యంలో ఒక చమత్కారం చేశాడు. ఓ రోజున దశరథ మహారాజు గారు అద్దం చూసుకుంటున్నారట. చూసుకుంటుంటే చెవుల దగ్గర వెంట్రుకలు తెల్లగా కనిపించాయి. సాధారణంగా జుట్టు నెరవడం చెవుల దగ్గర వెంట్రుకలతో ప్రారంభమవుతుంది, అదేం చిత్రమో తెలియదు. కాళిదాస మహాకవి చమత్కరించాడు. దశరథ మహారాజు గారికి అనిపించింది అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకున్నప్పుడు తన చెవుల దగ్గరున్న జుట్టు తెల్లబడినప్పుడు, ఓ మహారాజా నేనెవరో తెలుసా, వృద్ధాప్యాన్నయ్యా, నేను వార్ధక్యాన్ని, నీ దగ్గరకు వచ్చేసాను అని మిగిలిన వాళ్లకు తెలియకుండా చెవి దగ్గర గుసగుసగా చెప్పడానికి ముందుగా చెవుల దగ్గర వెంట్రుకలు తెల్లబడి ఉంటాయని దశరథ మహారాజుకి అనిపించింది అన్నాడు కాళిదాస మహాకవి. చెవుల దగ్గర వెంట్రుకలు ముందుగా తెల్లబడడం సహజమైన విషయం. కవులు చేసే పని ఏంటంటే సహజమైన దాన్ని, ఒక అంతరార్థాన్ని దానిలోంచి వ్యక్తమయ్యే విధంగా ఒక అద్భుతమైన కల్పన చేస్తారు. అందువల్ల దశరథ మహారాజుకి ఏమనిపించింది, నేను పెద్దవాడిని అయిపోయాను, నా జ్యేష్ఠపుత్రుడు మంచి యవ్వనంలో అడుగుపెట్టాడు, వివాహం కూడా అయింది, రాజధర్మం ప్రకారం వివాహం అయిన తర్వాత అన్ని యోగ్యతలు కలిగిన జ్యేష్ఠపుత్రుడికి తండ్రి అయిన వాడు తన వారసత్వాన్ని రాజ్య సింహాసన పట్టాభిషేక రూపంలో అందించాలి, అందుకు యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యాలి. అన్ని విధాల యోగ్యుడైన నా కుమారుడు రామచంద్రమూర్తికి నేను పట్టాభిషేకం చేస్తే ఎంత బాగుంటుంది. ఎందుకు రాముడికి పట్టాభిషేకం చేయాలి? దశరథ మహారాజు గారు చక్రవర్తి కాబట్టి, సర్వసాధారణంగా రాజరికం మహారాజు గారి పెద్ద కుమారుడికి సంక్రమిస్తుంది కాబట్టి చెయ్యాలి. అంతేనా అంటే అది మాత్రమే కాదు, అది కేవలం ఒక కారణం మాత్రమే. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒక కారణం దశరథ మహారాజు అనుకుంటున్న కారణం, నా కన్నబిడ్డ రాముడు ఎలాంటివాడు,
సతు నిత్యం ప్రశాంతాత్మా మృదుపూర్వంతు భాషతే ఉచ్యమానోపి పరుషం నోత్తరం ప్రతిపద్యతే సతు నిత్యం ప్రశాంతాత్మా.
రాముడికున్న ముఖ్యమైన లక్షణం ఏమిటంటే ఎప్పుడూ ప్రశాంతమైన మనస్సుతో ఉంటాడు. మేమాత్రం ప్రశాంతంగా ఉండమండి, ఏదో ఆ సన్నివేశం అలా వచ్చింది కాబట్టి కంగారు పడ్డాను కానీ, ఈ సన్నివేశం ఇలా వచ్చింది కాబట్టి ఆవేశపడ్డాను కానీ, ఆ సన్నివేశం అలా వచ్చింది కాబట్టి ఆందోళన పడ్డాను కానీ అంటాం మనం. మామూలప్పుడు ప్రశాంతంగా ఉండడంలో విశేషమేముంది? వ్యాధి వచ్చినప్పుడే ఔషధం అవసరమైనట్లుగా సమస్య వచ్చినప్పుడే ప్రశాంతంగా ఉండగలగాలి. మిగిలిన సమయాల్లో ఎవరైనా ప్రశాంతంగా ఉంటారు, అందులో విశేషమేముంది? కాబట్టి ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేవాడు రామచంద్రమూర్తి. ఎందువల్ల, ఇది కావాలి అనే కోరిక లేదు, ఇది జరగకూడదు అనే నిషేధం లేదు. జీవితంలో ఏది జరిగితే అది పరమాత్మ నిర్ణయం అనుకోవడం ఉత్తముడైన సాధకుని యొక్క లక్షణం. అలాగని రాముడు కేవలం సాధకుడా? సాక్షాత్తు పరమాత్మే. పరమాత్మ భూమి మీద మానవుడుగా దిగివచ్చి మామూలు మానవులైన వారికి ఎలా జీవించాలో, ఎలా ఆలోచించాలో, ఎలా ప్రవర్తించాలో, ఎదురైన సన్నివేశాలను సమస్యలను ఎలా తట్టుకుని నిలబడాలో, వాటిని ఎలా అర్థం చేసుకోవాలో తన ఆచరణ ద్వారా, ప్రబోధం ద్వారా కాదు ఆచరణ ద్వారా నేర్పడానికి దిగివచ్చిన మహానుభావుడు. అందువల్ల రాముడు ఎప్పుడు ఎలా ఉంటాడు, సతు నిత్యం ప్రశాంతాత్మా, ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడు. ప్రశాంతంగా ఉన్నవాడు ఎవరు పలకరించినా హాయిగా మాట్లాడతాడు. మనం అవసరం ఉన్నా లేకపోయినా ఆందోళనగా మాట్లాడతాం, కంగారుగా మాట్లాడతాం, వేగంగా మాట్లాడతాం, బిగ్గరగా మాట్లాడతాం, మామూలు విషయాలకు కూడా కలవరపడిపోతూ ఉంటాం మనం. చాలా మామూలు విషయం, ఒక్క నిమిషం ఓపిక పడితే సర్దుకుంటుంది, ఈలోపే ఆగలేం. ఉన్నట్టుండి దీపాలు ఆరిపోయాయి, అయ్యో కరెంటు పోయిందే, ఏమైంది కరెంటు పోతే భూకంపం వచ్చిందే, ఓ రెండు నిమిషాలు అయితే మళ్ళీ వస్తుంది, తట్టుకోలేడు దాన్ని, ఆ కాసేపట్లో తట్టుకోలేడు. ఇది మానవ నైజం. అలాంటిది కరెంటు పోతే భూకంపం వచ్చినట్లు మనం భావిస్తే, భూకంపం వచ్చినా కూడా భూకంపం సహజమైన విషయం, దానిదే ఉంది అనుకోగలిగిన స్థితిలో ఉంటాడు ఆ మహానుభావుడు. అందుకని సతు నిత్యం ప్రశాంతాత్మా. అందువల్ల ఎప్పుడు ఎవరు పలకరించినా మృదుపూర్వంతు భాషతే, మృదువుగా మాట్లాడతాడు, ప్రశాంతంగా మాట్లాడతాడు, మనోహరంగా మాట్లాడతాడు, తీయగా మాట్లాడతాడు, ప్రేమగా మాట్లాడతాడు. ఈ మృదువుగా మాట్లాడడానికి కారణం లోపల దాగి ఉన్న ప్రేమ, మనస్సు లోపల సాధన వశంగా మానవుడు సాధించుకోగలిగిన ఒకనొక నిగ్రహ శక్తి. ఆయన పరమాత్మ కాబట్టి సహజంగా ఉంటే ఉండొచ్చు, కానీ ప్రతి మానవుడు సాధన చేస్తే ఎంతో కొంత ప్రశాంతంగా ఉండగలిగిన స్థితిని, ఆ ప్రశాంతంగా మాట్లాడగలిగిన స్థితిని కూడా సంపాదించుకోవచ్చు. ఆధ్యాత్మిక సాధనలో మొట్టమొదటి మెట్టు అది. అది రామచంద్రమూర్తి నేర్పుతున్నాడు. నేను బాగానే ఉంటానండి, నెమ్మదిగా మాట్లాడతాను, అవతల వాళ్ళు కాస్త తేడాగా మాట్లాడితే మాత్రం నాకు ఇంకెక్కడ ఒళ్ళుపై తెలియదండి, చాలా కోపం వస్తుంది, అందులో నా తప్పే ఉందని సమర్థించుకుంటాం మనం. కానీ వాల్మీకి మహర్షి చెప్తున్నారు, ఉచ్యమానోపి పరుషం, ఎదుటివారు ఒకవేళ పరుషమైన మాటలు మాట్లాడినా కూడా నోత్తరం ప్రతిపద్యతే. ఎదుటివాడు నింద వేశాడు, మనకు కోపం రావాలి, కానీ రాముడు నింద అంగీకరించడు, అలా అని సమాధానం చెప్పడం, వినూరుకుంటాడు. ఇది నింద మాత్రమేనని నిజం కాదని ఎప్పటికైనా అతడు లోకము గుర్తిస్తుంది. గుర్తించలేదు, ఆ గుర్తించే రోజు కోసం ఎదురు చూద్దాం. ఇప్పుడు కంగారు పడ్డం దీనికి. ఒకడు దురుద్దేశంతో నింద వేసినప్పుడు ఇది నింద నిజం కాదు అని మనం అరిచినంత మాత్రాన లోకం విశ్వసిస్తుందా? ఊరికే అరిచి అలసిపోవడం తప్ప. అందువల్ల ఉచ్యమానోపి పరుషం నోత్తరం ప్రతిపద్యతే. ఎంత నిలకడ ఉంటే, ఎంత నిపుణత ఉంటే, ఎంత నిగ్రహం ఉంటే, ఎంత నిజాయితీ ఉంటే ఒక వ్యక్తి ఇలా ఉండగలుగుతాడు. ఇలాంటి గుణాలు కలిగిన వాడు దేశాన్ని పరిపాలిస్తే దేశం ఎంత బాగుంటుంది. అయిన దానికి కాని దానికి తొందరపడేవాడు, ఎదుటివారిని నిందించడంలో అపారమైన ఆసక్తి కలిగిన వాడు, చక్రవర్తి అయితే ప్రమాదం. దేశాన్ని పరిపాలించగలిగిన వాడికి తప్పకుండా నిదానంగా ప్రశాంతంగా ఆలోచించే మనస్సు కావాలి, తొందరపాటు లేని మాట కావాలి, ఎదుటివారు పరుషోక్తులు పలికినా తాను మాత్రం నిగ్రహం సడలకుండా నిలబడగలిగిన నిలకడ కావాలి. ఈ లక్షణాలన్నీ ఉన్నవాడు నా కుమారుడు రామచంద్రమూర్తి, జ్యేష్ఠపుత్రుడు కాబట్టి ఇతడు చక్రవర్తి అయితే చాలా బాగుంటుంది. దీనికే ఉంది, రాముడు రాజు కావడం పెద్ద విషయమేమిటి? దశరథ మహారాజు గారు చక్రవర్తే కదా, ఆయన కుమారుడు పెద్ద కుమారుడు కదా, ఆయన తర్వాత ఎలా అయినా రాజు అవుతాడు, దానికే ఉందండి. కానీ దశరథుడి కోరిక, నేను కన్నుమూసిన తర్వాత నా బిడ్డ చక్రవర్తి కావడం కాదు, నేను జీవించి ఉండగానే నా కుమారుణ్ణి యవరాజ్య పట్టాభిషిక్తుణ్ణి చేసి ఆ సింహాసనం మీద చూసి నేను ఆనందించాలి. ఈ కోరిక నా మనస్సులో ఉంది. కదా నామసుతం ద్రక్ష్యామి అభిషిక్తమహం ప్రియం ప్రీతిరేషా కథం రామో రాజాస్యాన్ మయి జీవతి. ఎప్పుడు రాముడు నేను జీవించి ఉండగా రాముడు రాజయ్యే సన్నివేశాన్ని నేను ఎప్పుడు చూస్తాను, దానికోసం నా మనస్సు ఆరాటపడుతోంది. ఎందుకు రాముడు రాజు కావాలి అంటే, కథం చిదుపకారేణ కృతేన ఏకేన తుష్యతి న స్మరతి అపకారాణాం శతమపి ఆత్మవత్తయ. ఒక్క ఉపకారం ఎవరైనా చేస్తే ఆ జన్మాంతం ఆ ఉపకారాన్ని గుర్తుపెట్టుకుంటాడు, మరచిపోడు. 100 అపకారాలు ఎవరైనా చేస్తే వాటిని పట్టించుకోడు, చేస్తే చేశారులే అనుకుంటాడు. మనం దానికి పూర్తిగా రివర్స్. 1000 ఉపకారాలు ఎవరైనా చేస్తే మరుక్షణం మరచిపోతాం. ఒక్క అపకారం చేస్తేనో, చేశాడని అనుకుంటేనో, చేస్తాడనే అనుమానం ముందుగా మనకు కలిగితేనో వాడిని అపారంగా ద్వేషిస్తాం మనం. వీలైతే వాడికంటే ముందే మనం అపకారం చేయడానికి ప్రయత్నిస్తాం. వాడు ఎలాగో చేయాలనుకున్నట్టుగా ముందు మనం ఏదో అదేదో ముందు మనమే చేసేస్తే సరిపోతుందని మనం అనుకుంటాం. కానీ రామచంద్రమూర్తి అపకారాలను లెక్క చేయడు, లెక్కలేనన్ని అపకారాలు చేసిన వారిని పట్టించుకోడు. ఒక్క ఉపకారం చేస్తే ఆ జన్మాంతం మనస్సులో గుర్తుపెట్టుకుంటాడు. ఇది కృతజ్ఞత. రామచంద్రమూర్తిని పరిచయం చేస్తూ తనకు ఎలాంటి కథానాయకుడు కావాలో చెబుతూ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ అని ప్రారంభించాడు. ధర్మజ్ఞుడై ఉండాలి మానవుడు. కేవలం ధర్మజ్ఞుడైతే చాలదు, కృతజ్ఞుడు కూడా అయి ఉండాలి. ఎవరి వల్ల తాను ఉపకారం పొందాడో ఆ ఉపకారాన్ని ఎన్నడూ మరచిపోకూడదు. అక్కడ బంధుత్వము, తన ఊరన్నవ ఆలోచన, తన కులం వాడో, తన మతం వాడో, తనకు ఆత్మీయుడైన వాడో అనేది కాదు. ధర్మం ఆచరించాడా లేదా, తనకు ఉపకారం చేశాడా లేదా, ఇది చూడడం. ధర్మబద్ధంగా ఉండే కృతజ్ఞతా గుణం కలిగిన వాడు కాబట్టి ధర్మం ముందు చెప్పి కృతజ్ఞత తర్వాత చెప్పాడు. ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ, ఇలాంటి లక్షణం కలిగిన వాడు రామచంద్రమూర్తి కాబట్టి ఈ గుణం కలిగిన వాడు చక్రవర్తి అయితే బాగుంటుంది. విశ్వనాథ వారు అంటారు దశరథుడి మాటల్లో, అతనికి యౌవరాజ్య పదమానిచి ఒడ్డగిలంగ నింతు సమ్మతియగునొక్కో. వెంటనే దశరథ మహారాజు ఏం చేశాడంటే, తన కుమారుణ్ణి చక్రవర్తిని చెయ్యాలనే కోరికతో యవరాజ్య పట్టాభిషేకం చెయ్యాలనే ఒక ఆలోచన కలిగిన మరుక్షణం ఆ పని చేసేలేదు. మహానగరంలోని పెద్దలందరినీ పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. ఆ సమావేశంలో వేద పండితులు ఉన్నారు, ఆ సమావేశంలో పురోహితులు ఉన్నారు, ఆ సమావేశంలో మంత్రులున్నారు, సేనాపతులున్నారు, వర్తక సంఘాల వారున్నారు, విద్యా వ్యవస్థను నిర్వహించేవారు ఉన్నారు. ఆ సమావేశంలోనే ఆ నగరానికి చెందిన ప్రముఖులైన స్త్రీల సమూహం, మహిళా మండలి సభ్యులు కూడా ఉన్నారు. ఇలా వివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులందరికీ కబురు పెట్టి అందరినీ సమావేశపరిచి తన మనస్సులోని అభిప్రాయం చెబుతున్నాడు. అతనికి యవరాజ్య పదమానిచి ఒడ్డిగిలంగనింతు సమ్మతియగునొక్కో మీకును. అన్ని మంచి గుణాలు కలిగిన నా పెద్ద కుమారుడైన రామచంద్రమూర్తికి యవరాజ్య పట్టాభిషేకం చెయ్యాలని నేను అనుకుంటున్నాను ప్రజలారా. ప్రజల్లోని అన్ని వర్గాల వారు ఇక్కడ ఉన్నారు కాబట్టి నాకనిపించిన ఈ మాట సమ్మతమని మీకు అనిపిస్తే తెలియజేయండి. ఎందుకని అంటే, సమంజసమై కనిపించు నాకు, నాకు నా ఆలోచన సరిగ్గా అనిపిస్తుంది, కానీ నా మతిహితముంతలంపకుడు. మహారాజు గారు ఈ కోరిక వ్యక్తం చేసిన తర్వాత మనం ఏదైనా అభ్యంతరం చెబితే రాజుగారు మనస్సులో ఏమైనా అనుకుంటారేమోనని మొహమాట పడకండి. మీ మనస్సులో ఏముంటే అది చెప్పండి. ఒకవేళ నా ఆలోచనలో పొరపాటు ఉంటే చెప్పండి. పద్ధతియగు సద్
అర్ధమందు చరితవ్యము మధ్యుల కాక్యమెంతయున్. క్లిశ్యమాన పద్ధతి యందు ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు, ఆ కార్యక్రమంలో కొంత కష్టం ఉన్నప్పుడు మధ్యవర్తులుగా ఉన్నవారి అభిప్రాయాన్ని స్వీకరించాలి. అయిన వాళ్ళ అభిప్రాయం తీసుకుంటే వాళ్ళు ఎలాగో అవుననే చెప్తారు. మనమంటే ఇష్టం లేని వాళ్ళ అభిప్రాయం అడిగితే వాళ్ళు ఎలాగో కాదనే చెప్తారు. అలా కాక మధ్యవర్తులుగా ఉండేవారు, ధర్మం తెలిసిన వారు అయిన వారి అభిప్రాయాన్ని తీసుకోవాలి. అందుకని మీరంతా మధ్యవర్తులు కాబట్టి, ప్రజలు కాబట్టి, రేపు రామచంద్రమూర్తి పరిపాలించవలసింది మిమ్మల్నే కాబట్టి మీ అభిప్రాయానికి చాలా ప్రాధాన్యం ఉన్నది, అందుకని మీ అభిప్రాయం చెప్పండి అంటున్నాడు. నిరంకుశ రాజరిక పాలన అమలులో ఉన్న ఆ కాలంలో దశరథ మహారాజు ప్రజాస్వామ్యానికి ప్రాధాన్యం ఇచ్చి, దశరథు చేసిన ఎంత గొప్ప పనో చూడండి. ఆయన రాజు, ఆయన రాజ్యం అయింది, పెద్ద కుమారుడు రామచంద్రమూర్తి, ఆయనకి పట్టాభిషేకం చేస్తున్నానని ఒక ప్రకటన చేస్తే కాదని అనేవాడే లేడు, ఎవడైనా కాదని అన్నా చెల్లదు. అయినా ప్రజలందరి అభిప్రాయం సేకరించాలనుకున్నాడు. నిరంకుశ రాజరికం పేరుతో ప్రజాస్వామ్యం అమలులో ఉన్న కాలం అది. ప్రజాస్వామ్యం పేరుతో రాచరికం అమలులోకి వచ్చి ప్రజాస్వామ్యం నేతిబేర అయిపోయిన కాలం కాదు అది. ప్రజాస్వామ్యం అన్న పేరు ఉంటుంది, ప్రజాభిప్రాయానికి కానీ, ప్రజల బాధలకు కానీ, ప్రజల ఆలోచనలకు కానీ, ప్రజల మనోగతమైన భావాలకు కానీ ఏ సమయత్తు విలువ ఉండదు. అయిన వాళ్ళ చేత ప్రశంసలు చేయించుకుని మేము బాగా ఉన్నాం, మేము బాగా ఉన్నాం, మాకంటే మించిన మహానుభావుడు లేడని ఎవరికి వాళ్ళు చెప్పించుకునే కాలంలో ప్రజల దగ్గర వినయంగా నిలబడి నిండు మనస్సుతో రెండు చేతులు జోడించి ప్రజలలోని ప్రతినిధులందరినీ పిలిచి వివిధ వర్గాల వారి ముందు నిలబడి, మీరు మధ్యవర్తులుగా ధర్మమూర్తులుగా భావిస్తున్నాను కాబట్టి మీ అభిప్రాయం చెప్పండి అంటున్నాడంటే అది నిజమైన ప్రజాస్వామ్యం. ధర్మానికి కట్టుబడిన ఏ నాయకుడైనా ఆచరించవలసిన మాట. అందుకని దశరథ మహారాజు ఆ మాట అన్నాడు. శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఉన్నాడు. దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు, మహర్షులు కూడా వెళ్ళారు. ఏమిటిలా అందరూ ఒకేసారిగా కట్టకట్టుకుని నా దగ్గరికి వచ్చారు, ఏం జరిగింది అన్నాడు విష్ణుమూర్తి. ఏం లేదయ్యా, భూలోకంలో చాలా అన్యాయంగా ఉంది, రావణుడట రాక్షసుడట పరమ దుర్మార్గాలు చేస్తున్నాడు, సత్కార్యాలకు చోటు లేదు, పతివ్రతలకు రక్షణ లేదు, చాలా దారుణమైన సన్నివేశాలు ఉన్నాయని ఇవన్నీ ఏకరువు పెట్టారు, అందుకని నీ దగ్గరికి వచ్చాను, నువ్వే ఈ సమస్య పరిష్కరించాలి. వాళ్ళు భూలోకానికి వచ్చి మానవుడిగా రమ్మని అడగలేదు, సమస్య పరిష్కరించమని అడగడానికి వెళ్ళారు. వాళ్ళు ఆ మాటలు మాట్లాడుతుంటే రాముడు మీకేముంది రేపు వస్తున్నా కదా అనలేదు, కంగారు పడకండి, ఏం చేయాలో ఆలోచిద్దాం, మంచి పరిష్కారం చూద్దాం అంటున్నాడు. అని లోపల ఏం ఆలోచిస్తున్నాడంటే, నేను భూలోకానికి వెళ్ళాలి, మానవుడుగా పుట్టాలి. మానవుడుగా పుట్టాలంటే ఎక్కడ పుట్టాలి, ఏ ఊళ్ళో పుట్టాలి, ఎవరి కుమారుడుగా పుట్టాలి, ఎవరి తల్లి ఎవరుండాలి, తండ్రి ఎవరుండాలి, ఇది ఆలోచించుకుంటాడు లోపల. ఆ మాట రాశారు వాల్మీకి మహర్షి. పితరం రోచయామాస, తండ్రిగా ఎన్నుకున్నట్ట మనస్సులో, నేను మానవ రూపాన్ని ధరించి భూమి మీద అవతరించే వేళ నాకు తండ్రిగా ఎవరుంటే బాగుంటుంది, ఎవరుంటే బాగుంటుందంటే ఎందుకు, నేను ఏ ధర్మాన్ని లోకానికి నేర్పాలనుకున్నానో ఆ ధర్మాన్ని ఆచరించడానికి అంతే ధర్మం పట్ల నిష్ట కలిగిన వాడు అయి ఉండాలి తండ్రి, లేకపోతే కుదరదు. అందుకని పితరం రోచయామాస దశరథం. అక్కడితో ఆగలేదు వాల్మీకి మహర్షి, పక్కన ఒక చిన్న మాట అన్నారు, ధార్మికం నృపం. ఎందుకు దశరథుణ్ణి ఎన్నుకున్నాడు అంటే, ధర్మాత్ముడైన రాజు కాబట్టి. ధర్మాత్ముడు కాదనుకోండి, పిచ్చి వేషాలు అయి పనికిరావు, నా కుమారుడిని చక్రవర్తి చేయాలనుకున్నా, ఎప్పుడో దాచుకున్న 2 వరాలు కంటే అవి కాకుండా 200 వరాలు అడుగు ఇస్తాను, ఈ 2 మాత్రం ఇవ్వడానికి వీల్లేదు, నువ్వు నీ దిక్కేమిటో నువ్వు చూసుకో, నాకేమీ సంబంధం లేదు, నువ్వు ఏ గంగలో దూకుతావో నాకు అనవసరం అనే అనేవాడు. అలా అనలేదు కాబట్టి రాముడు అడవులకు వెళ్ళగలిగాడు, అడవులకు వెళ్ళగలిగాడు కాబట్టి రావణ సంహారం చేయగలిగాడు, రావణ సంహారం చేయగలిగాడు కాబట్టి రామ అవతార ప్రయోజనం నెరవేరింది, వైకుంఠం నుంచి భూమి మీదకి మానవుడుగా దిగివచ్చింది ఏ మహత్తర ప్రయోజనాన్ని సాధించడం కోసమో. ఆ ప్రయోజనం నెరవేరాలి అంటే తండ్రి ధార్మికుడై ఉండాలి, ప్రేమ కంటే ధర్మానికి ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తి అయి ఉండాలి. రాముడంటే ఎంత ప్రేమ అండి దశరథ మహారాజు గారికి. కన్న కొడుకు కళ్ళవీదుట కనిపించకుండా దూరమైతే ప్రాణాలు వదిలిపెట్టేటంతటి ప్రేమ, కానీ ప్రేమకు ప్రాధాన్యం ఇవ్వలేదే, ధర్మానికే ప్రాధాన్యం ఇచ్చాడు. మరి ధృతరాష్ట్రుడికి కూడా చాలా ప్రేమ ఉంది బిడ్డల మీద, ఆయన ప్రేమకు ప్రాధాన్యం ఇచ్చాడు, ధర్మాన్ని వదిలేశాడు. ఎప్పుడైతే ప్రేమ ధర్మాన్ని వదిలేస్తుందో ఆ ప్రేమ వ్యామోహంగా మారుతుంది, ధృతరాష్ట్రుడు బతికే ఉన్నాడు, అతడి కుమారులు 100 మంది ఒక్కడు మిగలకుండా పోయారు. కానీ దశరథుడు ప్రేమ కంటే ధర్మానికి ప్రాధాన్యం ఇచ్చాడు. అప్పుడు ధర్మం కారణంగా ప్రేమ ప్రేమగా ఉన్నది. రామచంద్రమూర్తి 14 సంవత్సరాల తర్వాత రాజా రాముడయ్యాడు, ప్రజా పరిపాలకుడయ్యాడు. ఈ ధర్మ నిర్వహణ ప్రయత్నంలో భాగంగా దశరథ మహారాజు తాను ప్రాణాలు కోల్పోయాడేమో కానీ తన బిడ్డ క్షేమంగా ఉన్నాడు. కానీ ధృతరాష్ట్రుడు తన ప్రేమ వ్యామోహంగా మారిన కారణం చేత, ధృతరాష్ట్రుడు ధర్మాన్ని వదిలేసి తనలో పెంచుకున్న వ్యామోహం అతడి 100 మంది కొడుకుల్ని బలి తీసుకుంది. కాబట్టి మన బిడ్డలు బాగుండాలంటే మనకు కావాల్సింది వాళ్ళ మీద ప్రేమ కాదు, ధర్మంతో కూడిన ప్రేమ. వ్యామోహంగా మారని ప్రేమ మనలో ఉంటే బిడ్డల అభ్యుదయం మనం సాధించవచ్చని అటు నుంచి రామాయణం, ఇటు నుంచి మహాభారతం మనకు సందేశాన్ని అందిస్తున్నాయి. అంత ప్రేమ కుమారుడి మీద. అయినా సరే బిడ్డను అరణ్యానికి పంపడానికి సిద్ధపడే అంత ధర్మాత్ముడు ఆయన. అందుకని ఈ ధర్మం కారణంగా మధ్యవర్తులైన మీరు చెప్పండి, నేను నా ఇష్ట ప్రకారం నిర్ణయించాలని అనుకోవడం లేదు. నేను చక్రవర్తిని కాబట్టి, ఇది నా రాజ్యం కాబట్టి, నా కుమారుల్లో ఎవరికి ఇచ్చినా ఎవరు అడిగేవాళ్ళు లేరు కాబట్టి నాకు తోచింది ఏదో చేస్తాను అనడం లేదు. నాకనిపించిన అభిప్రాయం మీ ముందు పెడుతున్నాను, మీరు మీ సంగతి చెప్పండి. వేదాలను అధ్యయనం చేసి ఉపనిషత్తులను నిత్యం పారాయణ చేస్తూ తాము అనుష్ఠించిన అధ్యయనం చేసిన వేద ధర్మాన్ని లోక కళ్యాణం కోసం వినియోగించే మహానుభావులు కొంతమంది ఉన్నారు అయోధ్య రాజ్యంలో. వాళ్ళందరి పక్షాన పెద్దలు కొందరు ప్రతినిధులు వచ్చారు. మొట్టమొదటి పీఠ వాళ్ళకి పెద్దపీఠ, వేదానికి పెద్దపీఠ. అందుకని వాళ్ళు మాట్లాడారు. వాళ్ళు అన్నారు, మహారాజా ఎంత మంచి మాట చెప్పావయ్యా, రామచంద్రమూర్తి లాంటి వాడు చక్రవర్తి కావడం లోకానికి క్షేమం సుమా. ఎందుకంటే రాముడు ఎలాంటి వాడో తెలుసా, ప్రియవాదీచ భూతానాం సత్యవాదీచ రాఘవ. రాముడు ప్రియవాది అంటే ప్రియంగా మాట్లాడతాడు. ప్రియంగా మాట్లాడతాడు కదా అని మనకు ప్రియం కలిగించడానికి అసత్యాలు పలుకుతాడా, పలకడు. సత్యవాదీచ రాఘవ ప్రియవాదీచ భూతానాం సత్యవాదీచ రాఘవ బహుశ్రుతానాం వృద్ధానాం బ్రాహ్మణానాముపాసిత. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్. మన భారతీయ సంప్రదాయం ఏం చెప్తోందంటే సత్యమే పలకండి. నేను నిజమే చెప్తానండి, కుండ బద్దలు కొట్టినట్టు చెప్తాను అంటూ ఉంటాం మనం. మనం నిజం చెప్పడానికి కొన్ని కొండలు బద్దలైపోనక్కర్లేదు, ప్రశాంతంగానే చెప్పొచ్చు నిజాన్ని. సత్యాన్ని ఆవేశంతో చెప్పవలసిన పని లేదు, ఆగ్రహంతో చెప్పవలసిన పని లేదు, తీవ్రమైన స్వరంతో చెప్పవలసిన అవసరం లేదు. సత్యాన్ని ప్రశాంతంగానే చెప్పవచ్చు, ప్రియంగా కూడా చెప్పవచ్చు. ప్రియంగా చెప్తున్నాం కదా అని అసత్యం పనికిరాదు. అందుకని రాముడు ఎలాంటి వాడంటే ప్రియవాదీచ భూతానం. మానవులకే కాదు సమస్త ప్రాణులకు ప్రీతిగా ఉండే విధంగా మాట్లాడగలిగిన లక్షణం కలవాడు. అలాగని అసత్యం పలుకుతాడా, సత్యవాదీచ రాఘవ. ఎలా వచ్చిందయ్యా ఈ గుణం రామచంద్రమూర్తికి, బహుశ్రుతానాం వృద్ధానాం బ్రాహ్మణానాముపాసిత. అనేకమైన వేదాలను పరిపూర్ణంగా అధ్యయనం చేసిన మహానుభావులైన బ్రాహ్మణులను నిరంతరం సేవించిన కారణం చేత వారి దగ్గర ఈ ధర్మం నేర్చుకున్నాడు, వారిని చూసి ఈ ధర్మాన్ని గుర్తించాడు, వారి ప్రబోధంలో ఈ ధర్మం యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకున్నాడు. అందుకని ఎప్పుడూ ప్రియంగా మాట్లాడతాడు, ఎప్పుడూ సత్యమే మాట్లాడతాడు. రాజైన వాడు ప్రియంగా మాట్లాడి ప్రజలకు ఆనందాన్ని కలిగించేవాడుగా ఉండాలి, సత్యమే మాట్లాడి ప్రజలను మోసగించని వాడు కూడా అయి ఉండాలి. కనుక నీవు అనుకుంటున్నట్లుగా రామచంద్రమూర్తిని చక్రవర్తిని చేస్తే మేమంతా ఆనందిస్తాం, ఇది చాలా మంచి విషయమయ్యా, తప్పకుండా చేయవలసింది. ఎందుకని అంటే వేదధర్మం తెలిసినవాడు రాముడు. నానా వేద శిఖారహ సమయ నిష్ణాతుండు శ్రీరాముడౌ. వేదమనే అగ్నిశిఖ చివర ఏ దివ్యమైన తత్వం ఉన్నదో, అది వెలుగుని వేడిమిని ప్రసాదించి మానవజాతిని ఎలా సంరక్షిస్తుందో, ఆ విద్యలో విషయంలో నైపుణ్యం కలిగినవాడు రాముడు సుమా. నానాస్వాదు సుధావచ సమయ నిష్ణాతుండు శ్రీరాముడౌ. మాట్లాడిన ప్రతి మాట మధురంగా మనోహరంగా, మనస్సును తాకే విధంగా, ఎదుటివారికి ఆనందాన్ని కలిగించే విధంగా, ప్రయోజనకరంగా సత్యమే మాట్లాడగలిగిన లక్షణం కలిగినవాడు. తానైరాముడు అజ అంబరీష రఘు మాంధాత్రాది రాజన్య తేజో నిర్ణీత నృపాల భావమతి సంశుద్ధుండు. రఘువంశంలో ఇప్పటి వరకు ధర్మబద్ధంగా పరిపాలించిన ధార్మిక చైతన్యము, ఆధ్యాత్మిక చింతన కలిగిన మహానుభావులు, ప్రజారంజక పరిపాలనను సాగించడానికి తమ సర్వస్వాన్ని సమర్పించిన మహారాజులు అజుడు అంబరీషుడు ఇలాంటి వారికి వారసుడయ్యా రామచంద్రమూర్తి. యథార్థంగా రాజ్యం ఎలాగూ వారసత్వంగా వస్తుంది, రాజ్యం రావడం కాదు తన పెద్దల సంప్రదాయం వారసంగా రావాలి, వారసత్వంగా రావాలి బిడ్డకు. ఆస్తి ఎలాగూ వస్తుంది, ఆస్తి రావడం పెద్ద విషయం కాదు, సంపదతో పాటు, ఆస్తిపాస్తులతో పాటు, అధికారాలతో పాటు, పదవులతో పాటు పెద్దలు ఏ సంప్రదాయాన్ని నమ్మారో, పెద్దలు ఏ మార్గాన్ని అనుసరించారో, పెద్దలు లోక కళ్యాణం కోసం ఎలా జీవించారో అలాంటి బ్రతుకు మనం కూడా బ్రతికిన నాడు నిజమైన వారసులం అనిపించుకోగలుగుతాం. ఇగో రామచంద్రమూర్తిలో ఆ లక్షణం ఉన్నది సుమా. రఘువంశంలో ఇప్పటి వరకు అజుడు, అంబరీషుడు, మాంధాతృ మహారాజు, రఘుమహారాజు ఇలాంటి పెద్దలందరూ ఏ ధర్మాన్ని అనుసరించి జీవితాన్ని ధర్మం కోసమే ధారపోశారో ఆ గుణాలని పుణికిపుచ్చుకున్నవాడయ్యా రామచంద్రమూర్తి. అందుకని అవిద్ధాత్ముడు ఎన్నడూ ఆయన కఠినంగా మాట్లాడు, ఎన్నడూ ఆయన పొరపాటు ఆలోచన చేయడు. అలాంటి వాడు రాజైతే ఎంత బాగుంటుంది సుమా. కనుక అతన్ని రాజును చేయవలసింది. రామచంద్రమూర్తి రాజైతే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వేద ధర్మం తెలిసిన పెద్దలు చెప్పారు. కేవలం వేదధర్మం సరిపోతుందా జాతికి? సమస్యలు వచ్చినప్పుడు, ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు, శత్రురాజ్యాల వారు ధర్మాన్ని మరచిపోయి దురాక్రమణ చేసినప్పుడు మరి పరాక్రమం ప్రదర్శించాలి. అలాంటి పరాక్రమాన్ని మాత్రమే ప్రపంచం మెచ్చుకుంటుంది, అలాంటి పరాక్రమం వల్ల మాత్రమే రాజ్యానికి రక్షణ లభిస్తుంది. అందుకని ఆయన వెంటనే సేనాపతుల వైపు తిరిగాడు. వాళ్ళేదో వేద పండితులు చెప్తున్నారు బాగానే ఉంది, మరి మీరేమంటారు? రాజ్యాన్ని రక్షించడానికి సైన్యంలో చేరి ప్రాణాలు మీదు కట్టి ఈ రాజ్య వైభవం కోసం తరతరాలుగా శ్రమపడుతున్న సేనాపతులు కదా మీరు, మీ అభిప్రాయం ఏమిటి చెప్పండి అంటే వాళ్ళు అన్నారు, మహారాజా చిన్నప్పటి నుంచి రాముడిని చూస్తూనే ఉన్నాం కదా, ఎప్పుడైనా పొరుగు రాజ్యాలు పొరపాటున చిన్న దురాక్రమణ చేశాయన్న ఆలోచన వస్తే చాలు వెంటనే అక్కడికి వెళ్ళి గెలిచి కానీ ఎప్పుడూ రాముడు తిరిగి రాలేదు సుమా. అంటే రాముడు యుద్ధరంగంలో అడుగు పెడితే గెలవడం తప్ప ఇంకో ఆలోచన లేదు. యదా వ్రజతి సంగ్రామం గ్రామార్థే నగరస్య వా గత్వా సౌమిత్రి సహితో నావిజిత్య నివర్తతే. ఎప్పుడైనా రామచంద్రమూర్తి ఒక రాజ్యం మీద కానీ, ఒక గ్రామం మీద కానీ, ఒక నగరం మీద కానీ ఏ కారణం చేతైనా యుద్ధానికి వెళ్ళవలసి వస్తే తమ్ముడైన లక్ష్మణుడితో కలిసి వెళతాడు, గెలిచి కానీ తిరిగి రాడు సుమా. వెంటనే సేనాపతులు ఈ మాట చెప్పిన వెంటనే పక్కనే ఉన్న శాస్త్ర పండితులైన వారు, వేద విద్య ఆధారంగా యజ్ఞకర్మలు నిర్వహించి యజ్ఞం ద్వారా మానవజాతిని పునీతుల్ని చేయాలి, యజ్ఞం ఒక్కటే మానవుడి మనస్సులో ఉన్న కాలుష్యాన్ని పరిహరించి సంస్కారాన్ని ప్రవేశపెట్టడానికి సామర్థ్యం కలిగింది అని నమ్మి రాజ్యంలో అనేక రకాలైన ధార్మికమైన యజ్ఞాలను నిరంతరం నిర్వహింపజేసే మహానుభావులు వాళ్ళు అన్నారు. రామచంద్రుడు ఎలాంటి వాడో తెలుసా? సమ్యగ్ విద్యావ్రత స్నాతో యథావత్ సాంగవేదవిత్. వేదాన్ని అధ్యయనం చేయడం మాత్రమే కాదయ్యా రామచంద్రమూర్తి చేసిన పని. వేదానికి అంగముగా ఆరు అంశాలు ఉన్నాయి: శిక్ష, వ్యాకరణము, జ్యోతిషము, నిరుక్తము, కల్పము, ఛందస్సు. ఈ ఆరు వేదానికి సంబంధించిన అంశాలు కాబట్టి వీటిని వేదాంగములు అంటారు. ఆ వేదాంగాలు కూడా అధ్యయనం చేశాడు కాబట్టి ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలుసు, ఎప్పుడు ఎలా ఆలోచించాలో తెలుసు, ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో తెలుసు. పరాక్రమం ఉంది కదా అని ఊరికే దూకడు, నిగ్రహం ఉంది కదా అని అవతలివాడు చావగొడుతున్నా కూడా మౌనంగా కూర్చోడు. ఎప్పుడు పరాక్రమాన్ని ప్రదర్శించాలి, ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి, ఈ రెండూ తెలిసి ఉండాలి దేశాన్ని పరిపాలించే రాజుకి. కాదు, ప్రతి వ్యక్తికి తెలిసి ఉండాలి, దేశాన్ని పరిపాలించే రాజుకు తప్పకుండా తెలిసి ఉండాలి. ఎందుకంటే అతని ప్రవర్తన మీద మొత్తం దేశ ప్రజలందరి బ్రతుకు ఆధారపడి ఉంటుంది. మామూలు వ్యక్తుల ప్రవర్తన మీద వాడి కుటుంబమే ఆధారపడి ఉంటుంది. కానీ ఇలాంటి వ్యక్తుల ప్రవర్తన మీద, రాజుగా రాజ్యాన్ని పరిపాలించే వారి ప్రవర్తన మీద, ఆలోచన విధానం మీద దేశం మొత్తం భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అందుకని దేశ పాలకుడైన వాడు అన్ని సందర్భాల్లో కయ్యానికి కాలు దువ్వేవాడుగా ఉండకూడదు. అన్ని సందర్భాల్లో శాంతి వచనాలు వల్లిస్తూ కూర్చోకూడదు. అవసరమైతే రాత్రికి రాత్రి కొన్ని వందల మంది ఉగ్రవాదుల్ని మట్టుపెట్టడానికి కావాల్సిన ధీరోదాత్తత కలిగిన వాడై ఉండాలి. అలాంటి విక్రమాన్ని ప్రదర్శించాలి, అలాంటి అభినందన పొందాలి. అది ఈ జాతికి అవసరం. అలాంటి వాడు చక్రవర్తి అయితే బాగుంటుంది. రామచంద్రమూర్తిలో అదిగో అలాంటి లక్షణం ఉంది సుమా. సమ్యగ్ విద్యావ్రత స్నాత యథావత్ సాంగవేదవిత్. ఇక వ్యక్తికి వ్యక్తిత్వం చాలా ముఖ్యం. వ్యక్తిగానే సరైన వాడు కానివాడు చక్రవర్తిగా సరైన వాడు కాలేడు. అతని ప్రవర్తన బాగుండాలి, అతని వ్యక్తిత్వం బాగుండాలి. ప్రజలను అపారంగా ప్రేమించేవాడై ఉండాలి. ప్రజలు ఎలా పోతే నాకేమనుకున్నవాడు చక్రవర్తి కాకూడదు, ఎంత సమర్థుడైనా సరే. కానీ రాముడు ఎలాంటి వాడంటే వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖిత ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి. మహారాజా, చిన్నపిల్లవాడుగా ఉన్నప్పటి నుంచి రాముణ్ణి చూస్తున్నాం, ఎలాంటి వాడో తెలుసా? ఎవరికైనా ఈ రాజ్యంలో మామూలు పౌరులకు చిన్న కష్టం కలిగితే భృశం భవతి దుఃఖిత, వాళ్ళెవరికో కష్టం వచ్చింది నాకేమిటి అనుకోడు. చిన్నినా పుట్టకు శ్రీరామరక్ష అని తన బ్రతుకేదో తాను బ్రతుకుతున్నాడు కదా, తాను బాగానే ఉన్నాడు కదా అని ఎప్పుడూ రాముడు అనుకోలేదు. ఎవరికో కష్టం కలిగితే వారికి కలిగిన కష్టం కోసం విలవిలలాడే మనస్తత్వం రామచంద్రమూర్తిలో ఉన్నది సుమా. అలాగే ఈ రాజ్య పౌరుల్లో ఎవరికి ఏ ఆనందం కలిగినా, ఎవరు ఏ ఉత్సవం నిర్వహించుకుంటున్నా, ఎవరు సంతోషంగా ఉన్నా, ఆ సంతోషించే వారి కన్న తండ్రి ఎంత ఆనందిస్తాడో రాముడు కూడా అంత ఆనందిస్తాడు. ఎవరైనా లోకంలో బాగుంటే ఆనందించే వారిలో మొట్టమొదటివాడు ఎవరు అంటే కన్నతండ్రి. ఆ కన్నతండ్రి ఎంత ఆనందిస్తాడో రాముడు అంత ఆనందిస్తాడయ్యా. అపితేవ పరితుష్యతి, అంత ఆనందాన్ని పొందుతాడు రాముడు సుమా. అంటే ప్రజలంటే ఎంత ప్రేమో చూసావా. వెంటనే నేరము శిక్ష అనే విభాగాన్ని నిర్వహించే ఉద్యోగుల బృందానికి చెందిన ప్రతినిధి ఒక ఆయన వచ్చాడు. మహారాజా, ఏ దేశంలోనైనా ధర్మము నిలబడాలంటే, ఏ దేశంలో ప్రజలైనా సుఖంగా జీవనం సాగించాలంటే, పరిపాలన సక్రమంగా ఉండాలంటే మొట్టమొదటి అంశం ఏమిటో తెలుసా? ఏ నేరస్తుడికి శిక్ష విధింపబడకుండా ఉండకూడదు. ఏ నిరపరాధికి అన్యాయంగా శిక్ష పడకూడదు. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం సుమా. దురదృష్టవశాత్తు రకరకాల కారణాల వల్ల న్యాయ వ్యవస్థ కదిలిపోయి చెదిరిపోయి అనేక రకాల ప్రలోభాలకు భయాలకు లొంగిపోయిన దురదృష్టకరమైన వాతావరణం కనిపిస్తున్నందువల్ల నిరపరాధులు ఉరికంబాలకెక్కడం, దోషులైన వారు తప్పించుకుని రొమ్ము విరుచుకుని విర్రవీగుతూ తిరగడం ఈవేళ చూస్తున్నాం మనం. దోషిని దోషిగా చెప్పాలి, కనీసం చక్రవర్తి అయిన వాళ్ళన్నా చెప్పకపోతే ఎలాగా? మిగిలిన వాళ్ళు ఎలాగో చెప్పలేరు రకరకాల కారణాల వల్ల. బంధుత్వం వల్ల కొందరు చెప్పలేరు, పిరికితనం వల్ల కొందరు చెప్పలేరు, మొహమాటం వల్ల కొందరు చెప్పలేరు. కానీ రాజైనా కనీసం నా దేశ ప్రజల్లో ఇతడు దోషి, ఇతడిని శిక్షించాలి, ఇతడు ఉత్తముడు, పొరపాటును కూడా ఇతడికి శిక్ష పడకుండా నేను చూడాలి, ఇది నా బాధ్యత అని చక్రవర్తి అయినా అనుకోకపోతే ఎలాగా? నేరము శిక్ష అనే వ్యవస్థ ఏ దేశంలో సక్రమంగా ఉంటుందో ఆ దేశం బాగుంటుంది. మహారాజా, రామచంద్రమూర్తి ఈ వ్యవస్థను సక్రమంగా నిర్వహించగలిగిన లక్షణం కలిగిన వాడని అతని ప్రవర్తనను పరిశీలిస్తే చిన్ననాటి నుంచి మాకు అనిపించింది సుమా. నా అస్య క్రోధ ప్రసాదస్య నిరర్ధోస్తి కదాచన. ఎవడైనా తప్పు చేస్తే తప్ప వాడి మీద రాముడికి కోపం రాదు, తప్పు చేస్తే కూడా రాదు. ఆ తప్పును దిద్దుకోకపోతే వస్తుంది, ఆ తప్పును సమర్థించుకుంటే వస్తుంది, సరిదిద్దుకుంటే రాదు. తప్పు చేసి ఆ తప్పును సమర్థించుకుంటూ సరిదిద్దుకోకుండా అదే తప్పులు ఎదుటివారి మీద బనాయిస్తూ దుర్మార్గం చేస్తే మాత్రం రామచంద్రమూర్తి ఆగ్రహించకుండా ఉండడు. ఏ తప్పు చేయలేదు, అతడి మీద అపారమైన ప్రేమ చూపిస్తాడు రామచంద్రమూర్తి. ధర్మం ప్రకారం జీవిస్తున్నవాడంటే రాముడు ప్రాణం పెడతాడు. అందుకని తప్పు చేసిన వాడు, నిందార్హుడైన వాడు, శిక్షార్హుడైన వాడు ఒకడు కనపడితే వాడికి శిక్ష విధించాలి. ఇందులో మొహమాటాలు లేవు. మా ఊరు వాడైతే వదిలేద్దాం, మా పేటవాడైతే మానేద్దాం, మా కులం వాడైతే ఆలోచిద్దాం, మా మతం వాడైతే ఏదో ప్రయత్నం చేద్దాం, మా బంధువు అయితే వేరే విధంగా మాట్లాడదాం, ఇలాంటి ఆలోచన లేదు. హంత్యేవ నియమాద్వధ్యాన్, శిక్షింపదగిన వాడు, మరణదండన విధింపదగిన నేరం చేసిన వాడు ఎవడైనా సరే వాణ్ణి సంహరించడమే అది నియమం సుమా. నియమపూర్వకంగా అతడికి మరణదండన విధించి తీరాలి అని నమ్మినవాడు రాముడు. అవధ్యే నచ కుప్యతి. ఎట్టి పరిస్థితుల్లోనూ నేరం చెయ్యని వాడి మీద రవ్వంతైనా ఆగ్రహం పొందనివాడు రామచంద్రమూర్తి. అందుకని నిరపరాధులందరూ హాయిగా గుండె మీద చేయి వేసుకుని ప్రశాంతంగా నిద్రపోవాలి అంటే, అపరాధాలు చేసేవాళ్ళు హడిలిపోతూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని జీవించి తమ అపరాధ స్వభావం వల్ల ఇతరులకు కష్టం కలిగించకుండా ఉండాలి అంటే, నేరము శిక్ష అనే వ్యవస్థ దేశంలో అమలు జరగాలి. అలా అమలు జరగాలి అంటే ఆ స్వభావం కలిగిన వాడు చక్రవర్తి కావాలి. ఆ స్వభావం రామచంద్రమూర్తిలో ఉంది సుమా. వాళ్ళు అన్నారు, మహారాజా, నీ మాటాడిన సౌవడుల్ తరగలై నీరేజబంధం సుమాలా మార్గం బులు పుల్కరించినవి. నేను పెద్దవాడిని అయిపోయాను, రామచంద్రమూర్తిని రాజును చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. మీ అందరి అభిప్రాయాలు చెప్పండి, నువ్వు అడుగుతున్నావే మహారాజా. నువ్వు అడుగుతున్న మాట ఎలా ఉంది అంటే, ఆ మాట అమృత సముద్రం నుంచి కెరటాలుగా తరంగాలుగా వెలువడినట్లుగా వెలువడి వచ్చి భూమి నుంచి ఆకాశం వరకు ప్రసారమవుతున్న, ఆకాశం నుంచి భూమి వరకు ప్రసారమవుతున్న సూర్యకిరణ సంబంధమైన వెలుగులో ఈ ప్రపంచమంతా ఆనందమయంగా ఉంటే ఎలా ఉంటుందో అలా ఉన్నదయ్యా. అందుకని రాముడింతకు మున్నె కావలయు మా రాజన్న భావంబునన్. నిన్ను అడగడానికి మేము మొహమాట పడ్డాం, కానీ అసలు మాకు ఇదివరకు ఎప్పటి నుంచో ఏమిటి, ఎన్నాళ్ళైపోయినా దశరథ మహారాజు గారు రాముడికి యవరాజ్యాన్ని ప్రకటించడేమిటి అని మా మనస్సులో అనుకుంటున్నామయ్యా, ఎన్నాళ్ళకి ఆ చల్లని మాట బయటపెట్టావు, చాలా ఆనందంగా ఉంది అన్నారు వాళ్ళు. ఇలా అందరూ మాట్లాడుతున్నారు. మహిళల బృందానికి ప్రతినిధిగా ఉన్న ఒక పెద్దావిడ, రూపాయి బిళ్ళంత బొట్టు పెట్టుకుని మా జల్లెళ్ళమూడి అమ్మలాగా నిండుగా పైట కప్పుకుని అడుగులో అడుగు వేస్తూ ప్రశాంతంగా వచ్చి ఆమె మాట్లాడింది. ఆవిడ అక్కడ నిలబడింది, మాట్లాడలా ఇంకా. నిలబడగానే పెద్దావిడ వచ్చింది, ఆవిడేదో చెప్పాలనుకుంది. మహిళలందరి పక్షాన వచ్చింది, మహిళలందరి అభిప్రాయం చెబుతుందేమో, మహిళా ఓటర్లకు చాలా ఇంపార్టెన్స్ ఉంది, వాళ్ళ ఓట్లు చాలా ఉంటాయి. అందుకని దశరథ మహారాజు గారు ఇలా చూశాడనమాట, ఏమిటమ్మా మీ అభిప్రాయం చెప్పండి అన్నాడు. వీళ్ళందరూ రాముడు రాజు కావాలి ఈ కారణం వల్ల, రాముడు రాజు కావాలి ఈ కారణం వల్ల, తప్పకుండా రాముడు రాజును చేయవయ్యా, రాముడు రాజు అయితేనే బాగుంటుంది ఇలా చెప్పారు. ఆవిడ అలా చెప్పలేదు. పురుషులకి మహిళలకి తేడా అదే. మహిళలు ఎప్పుడూ ప్రత్యక్షంగా విషయం చెప్పరు. పట్టుచీర కొనిపెట్టండి అని అడగదు ఆవిడ. పక్కింటి మీనాక్షమ్మ గారికి పట్టుచీర కొనిచ్చాడు వాళ్ళ ఆయన అంటుంది. వెనకింటి కామాక్షమ్మ గారిని వాళ్ళ ఆయన పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్లాడు తీర్థయాత్రలకి, హాయిగా వారం రోజులు తిరిగి వచ్చారు. మీరు ఉన్నాడు ఎప్పుడు బుధన వెళ్ళడం, ఆఫీస్కి సాయంత్రం తిరిగి రావడం, ఈసురోమంటూ అని భావం ఉంటుంది. కానీ ఇది చెప్పదు, తీసుకెళ్ళమని చెప్పదు, ఆయన తీసుకెళ్లారని చెబుతుంది. ఇది మహిళల్లో సాధారణంగా ఉండే లక్షణం. అందుకని మహిళలందరికీ ప్రాతినిధ్యం వహించే పెద్దావిడ నిండుగా పైట కప్పుకుని రూపాయి బిళ్ళంత బొట్టు పెట్టుకుని ఒక దేవతామూర్తిలాగా అక్కడ నిలబడి మహారాజు గారికి నమస్కరించి, మహారాజా మేము ఏమనుకుంటున్నామో తెలుసా, మాకివ్వేం తెలియవు, ఈ దేశంలో ఉన్న మహిళలందరూ ఒక పని చేస్తున్నారు. ఆ మహిళలు చిన్నవాళ్ళైనా మధ్య వయస్సు వాళ్ళైనా వృద్ధులైనా సరే, చిన్న చిన్న కన్నెపిల్లలు ఆ పని చేస్తున్నారు, నడి వయస్సు కలిగిన స్త్రీలు అదే పని చేస్తున్నారు, యవనంలో ఉన్నవాళ్ళు వృద్ధురాండ్రు కూడా అదే పని చేస్తున్నారు. ఆ పని ఎప్పుడు చేస్తున్నారంటే పొద్దున చేస్తున్నారు, సాయంత్రం చేస్తున్నారు. ఏమిటి చేస్తున్నారమ్మా అంటే, ఈ దేశంలో ఎన్ని దేవాలయాలు ఉన్నాయో ఏ ఊళ్ళో ఉన్నవాళ్ళు ఆ ఊళ్ళో ఉన్న దేవాలయానికి వెళ్ళి పొద్దున సాయంత్రం ఆ స్త్రీలందరూ, వాళ్ళు చిన్నవాళ్ళైనా నడి వయస్సు వాళ్ళైనా వృద్ధులైనా సరే, దండం పెట్టుకుంటున్నారు దేవుడికి. ఏమని, రాముడు రాజు కావాలి అని పొద్దున సాయంత్రం పెట్టుకుంటున్నారు. పోనీ ఒక దేవాలయంలో పెట్టాం కదా, వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి వెళ్ళి నమస్కారం చేశాం కదా, పక్కనున్న విశ్వేశ్వర స్వామి దేవాలయానికి దేనికిలే ఇక్కడ పెట్టుకున్నాం కదా అని ఊరుకోట్లా. ఎందుకైనా మంచిది, ఏ పుట్టలో ఏ పోందో విశ్వేశ్వర స్వామికి కూడా చెబుదాం. ఎందుకైనా మంచిది, గణపతికి చెబుదాం. ఆలోచించి చూడగా ఎంతమంది, ఎక్కువ మందికి చెబితే అంత మంచిది, ఇంకో దేవుడికి కూడా చెబుదామని ఎన్ని దేవాలయాలు ఉన్నాయో అన్ని దేవాలయాల్లో అందరూ దేవతలకే నమస్కారం చేస్తున్నారు. మహిళల మనస్తత్వాన్ని ఎంత అద్భుతంగా చిత్రించారో చూడండి దశరథ వాల్మీకి మహర్షి. వాళ్ళు అన్నారు, ఆమె అన్నది, స్త్రీయో, స్త్రీలందరూ, ఏ స్త్రీలమ్మా అంటే వృద్ధా తరుణ్యశ్చ, వృద్ధులైనా సరే చిన్న వయస్సు వారైనా సరే స్త్రీలందరూ ఏం చేస్తున్నారు అంటే, సాయం ప్రాతః సమాహితః, ఉదయము సాయంత్రము కూడా బృందాలు బృందాలుగా ఒక్కరు వెళ్ళాలా, మళ్ళీ ఎక్కువ మంది కలిసి రిప్రజెంట్ చేస్తే చాలా బలంగా ఉంటుందని భావించి, పిన్ని నువ్వు కూడా రా, వదిన నువ్వు తప్పకుండా రావాలి, అక్క నువ్వు రాకపోతే ఎలాగా అని అందరినీ వెంట పెట్టుకుని బృందాలు బృందాలుగా వెళ్ళి దేవాలయం దగ్గరికి వెళ్ళి ధర్నా చేసినంత పని చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? సర్వాన్ దేవాన్ నమస్యంతి. ఎంతమంది దేవతలు ఉన్నారో ఆ రాజ్యంలో ఆ ఊళ్ళో అంతమంది దేవతలు దేవాలయాలకు వెళ్ళి నమస్కారం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే రామస్యార్థే యశస్వినః, రాముడి కోసమే నమస్కారం చేస్తున్నారు. మాకేం కావాలని కోరుకోవట్లేదు వాళ్ళు. మా పెద్దమ్మాయికి పెళ్ళవ్వాలి, మా చిన్నవాడికి ఉద్యోగం రావాలి, మా వాడికి ఎంసెట్లో మంచి ర్యాంక్ రావాలి, ఈ కోరికలు లేవు. రాముడు రాజు కావాలి, రాముడు రాజు కావాలి, రాముడు రాజు, ఒకటే కోరిక. ఇంతమంది మహిళల్లో, దేశంలో ఉన్న మహిళలందరికీ చిన్న పెద్ద వయస్సు తారతమ్యాలు లేకుండా ఉదయము సాయంత్రము కూడా అన్ని దేవాలయాలకు వెళ్ళి అందరు దేవతలకి నమస్కారం చేస్తున్నారు. ఏమో ఎందుకైనా మంచిది, వెంకటేశ్వరుడికి చెప్పాం కదా అని ఊరుకుంటే ఎలాగా, కోదండరాముడికి కూడా చెబుదాం, కోదండరాముడికి చెప్పాం కదా అని మానేస్తే ఎలాగా, గోపాలకృష్ణుడికి కూడా చెప్పుకుందాం అని అందరు దేవతలకి చెప్తున్నారు. ఇది మహిళల మనస్తత్వం. ఆ మనస్తత్వాన్ని చూపించారు వాల్మీకి మహర్షి. అందుకని సర్వాన్ దేవాన్ నమస్యంతి బానే ఉంది. ఎప్పుడు అంటే ఏదో రోజులో ఒకసారి పెడితే చాలు, వారానికి ఒకసారి, నెలకోసారి, సంవత్సరానికి ఒకసారి కాదు, రోజుకు ఒకసారి కాదు, ప్రతిరోజు ఉదయము సాయంత్రము కూడా. సాయం ప్రాత సమాహిత, సాయంకాలము వెళుతున్నారట, ప్రాత ఉదయం పూట కూడా వెళుతున్నారట. ఎందుకమ్మా ఉదయం సాయంత్రం రెండు పూటలు వెళ్ళడం, ఓ పూట పెడితే చాలు కదా, ఏమో ఎందుకైనా మంచిదని పొద్దున్నే పెడుతున్నాం. పొద్దున పూట అప్పుడే నిద్ర లేచి ప్రశాంతంగా ఉండి బడలిక తీరి హాయిగా ఉంటాడు దేవుడు. మనం కూడా పొద్దున పొద్దున రాత్రంతా బాగా మంచి నిద్రపోయాం, విశ్రాంతిగా ఉంది, నిద్ర లేచాక మంచి ఆహ్లాదంగా ఉంటుంది. అందుకని దేవుడు కూడా అలాగే ఉంటాడని వీళ్ళు అనుకుంటున్నారు. మానవులకి ఏ లక్షణం ఉందో, మానవుడు తాను ఆరాధించే దేవుడికి కూడా అదే గుణం ఉందని భావిస్తాడు. ఇది మానవ సహజమైన ఆలోచన. అందుకని పాపం ఆయన కూడా రాత్రంతా హాయిగా నిద్రపోయి ప్రశాంతంగా ఇప్పుడే నిద్ర లేచి తీరుబడిగా ఉన్నాడు కదా, చక్కగా మన మాట శ్రద్ధగా వింటాడు, చెవిన పడుతుందని భావించి ప్రాత పొద్దున పూట వెళ్ళి చెప్పుకుంటున్నారు దేవుడికి నమస్కారం చేసి. పొద్దున చెప్పాం కదా, ఇంకెందుకులే మళ్ళీ రేపు పొద్దున చెప్పచ్చులే అనుకోవట్లా. పొద్దున చెప్పాం బాగానే ఉంది కానీ అప్పుడే నిద్ర లేచి బాగా ప్రశాంతంగా ఉన్నాడు కదా అని చెప్పాం, కానీ పూర్తిగా మెలక వచ్చిందో, ఇంకా నిద్రమత్తులో ఉన్నాడో, సరిగ్గా విన్నాడో లేదో, సగం సగం విన్నాడేమో, ఏదో లేచి మంచం నుంచి లేచి కూర్చున్నాడు కానీ ఇంకా నిద్రమత్తులో ఉన్నాడేమో. మన నిద్ర నుంచి లేవడం ఎన్నో దశలుగా ఉంటుంది. ముందు మెలకు రావడం ఒక దశ, తర్వాత కళ్ళు తెరవడం రెండో దశ, మంచం నుంచి లేచి కూర్చోవడం మూడో దశ, అక్కడికి భూమి మీద కాలు పెట్టడం నాలుగో దశ. ఇన్ని దశలు. నేను ఇందాకే నిద్ర లేచి అంటాడు, 7:30 దాకా మంచం దిగడం, మరి ఇందాకే నిద్ర లేవడం ఏంటి అంటే ఇవన్నీ దశలు అన్నమాట. అందుకని ఏమో ఏ దశలో ఉన్నాడో పొద్దునే కదా అని చెప్పాం కానీ అప్పటికి రా భగవంతుడు నిద్ర లేచాడు కానీ ఆయన బడలకి తీరిందో లేదో, ఆయన నిద్రమత్తు వదిలిందో లేదో, సరిగ్గా విన్నాడో లేదో, సగం విన్నాడు, ఈ లోపల ఆవలింతలు వచ్చి కురికి పాటలు పడ్డాయేమో, పూర్తిగా విన్నాడో లేదో, ఎందుకైనా మంచిది మరి సాయంకాలం చదువుదాం అనుకుంటున్నారట. పోనీ అలాంటప్పుడు ఎందుకు వచ్చిన గొడవ అమ్మా, పొద్దున చెప్పడం ఎందుకు, ఇంకా సాయంత్రం చెబితే సరిపోతుంది కదా, పొద్దున ఎందుకు అనవసరంగా ఏకంగా సాయంత్రం పెడితే సరిపోతుంది, పొద్దున పనిపాట్లన్నీ చూసుకోవచ్చు, వంట వార్పు వ్యవహారాలన్నీ చూసుకోవచ్చు కదా, హాయిగా ఇంటి పట్ల నుండి సాయంకాలం పెడితే సరిపోతుంది కదా. ఏమో పగలంతా రకరకాల బాధ్యతల్లో అలసిపోయి విసిగిపోయి బడలిపోయిన కారణం చేత శ్రద్ధగా విన్నాడో లేదో, అప్పుడు ఫ్రెష్గా ఉండడుగా అలసిపోయి ఉంటాడు. పగలంతా పనిచేసిన వాడు సాయంత్రం తర్వాత చూద్దాంలే, తర్వాత మాట్లాడదాంలే అనే స్థితిలో ఉంటాడు. ఒకవేళ భగవంతుడు అలా ఉన్నాడేమో. అందుకని సాయం ప్రాత, ఒక దేవుడికి చెప్తే వింటాడో వినడో అని, సర్వాన్ దేవాన్, ఒక స్త్రీ కాదు, స్త్రియ వృద్ధా తరుణ్యశ్చ సాయం ప్రాత సమాహిత సర్వాన్ దేవాన్ నమస్యంతి. ఎందుకు అంటే రామస్యార్థే యశస్వినః, అపారమైన కీర్తిని సంపాదించుకోవడానికి కావలసిన అన్ని లక్షణాలు పుష్కలంగా కలిగిన ఈ అయోధ్య రాజ్యానికి చెందిన మహిళలందరూ కూడా మహారాజా ఉదయము సాయంత్రము కూడా పరమాత్మకు నమస్కారం చేస్తున్నారయ్యా, అన్ని దేవాలయాలకు వెళ్ళి అందరు దేవతలకు నమస్కారం చేస్తున్నారు సుమా. ఎందుకు అంటే రాముడే రాజు కావాలన్న కోరికతో రాముడిని రాజును చెయ్యని చెప్పాలి ఆవిడ. మా కోరిక ఇది. అంటే ఇంతమంది మహిళలకు, వృద్ధురాండ్రకు, యవ్వనంలో ఉన్న మహిళలకు, అన్ని దేశాల్లో వాళ్ళకి, అన్ని ఊళ్ళల్లో వాళ్ళకి ఇంత కోరిక ఉంది అంటే ఈ కోరికకు భిన్నంగా ప్రవర్తిస్తావా ఆలోచించుకో, ఇలా ప్రవర్తించని వాళ్ళు చెప్పట్లా, మా కోరిక ఇది అని చెప్తున్నారు. సేనాపతులున్నారు, మంత్రులున్నారు, పురోహితులున్నారు, వేద పండితులున్నారు, ఉద్యోగ సంఘాల వాళ్ళున్నారు, నేరము శిక్షా వ్యవస్థ చూసే పరిపాలక సంఘాల వాళ్ళున్నారు, ఈ పక్కన స్త్రీలున్నారు. ఈ గ్రూపుల్లో ఏ గ్రూపుకి చెందని వాళ్ళు ఉన్నారు కొంతమంది, వాళ్ళంతా ఓ గ్రూపు. వాళ్ళు ఉద్యోగస్తులు కాదు, సేనాపతులు కాదు, వేద పండితులు కాదు, పురోహితులు కాదు, మహిళా సంఘాల వాళ్ళు కాదు, ఎవరూ కాదు. మరి ఎవరూ కాని వాళ్ళని ఉపేక్షిస్తే ఎలాగా? వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అందుకని ఈ అన్ని బృందాల వాళ్ళని ఏర్పాటు చేసి ఈ బృందాల్లో దేనికి చెందని వాళ్ళంతా ఈ గ్యాలరీలో కూర్చోండి అన్నారు. అక్కడ కూర్చున్నారు వాళ్ళంతా. అందరు అయిపోయాక ఇంక చెప్పవలసిన వాళ్ళందరూ అయిపోయారు, మనకు ప్రాధాన్యం లేదు, మనం చివరి వాళ్ళం. అందుకే అందరూ అయ్యేదాకా ఆగాలి. ఆగి వాళ్ళంతా ఒక్కసారిగా లేచి, వాళ్ళకి నాయకుడు లేడు, రిప్రజెంటేషన్ లేదు, వాళ్ళందరూ లేచి ఒకే మాట ముక్త కంఠంతో అన్నారు, ఇవాళ ఏ వైష్ణవ ఆలయానికి మనం వెళ్ళినా అర్చక స్వామివారు స్వామివారి పాదుకలు మన శిరస్సుపై ఉంచేటప్పుడు మనం శఠారి శఠగోపం అంటాం, దాని పేరు పాదుకలు. యథార్థంగా ఇచ్చేటప్పుడు అనే మాట, ఇచ్చామోహి మహాబాహుం రఘువీరం మహాబలం గజేన మహతాయాంతం రామం ఛత్రావృతాననం ఇచ్చామోహి మహాబాహుం ఇచ్చామోహి మహాబాహుం రఘువీరం మహాబలం ఇచ్చామోహి ఇచ్చామహా మేము కోరుకుంటున్నాం, చెయ్యమని నీకు చెప్పడల్లా, మేము కోరుకుంటున్నాం మహారాజా. ఏకగ్రీవంగా ముక్తకంఠంతో వారంతా ఒకేసారి మాట్లాడారు, ఇచ్చామహా కోరుకుంటున్నాం. ఏం కోరుకుంటున్నారయ్యా అంటే ఎవరిని గురించి కోరుకుంటున్నారు? మహాబాహుం. మహాబాహు అంటే గొప్ప బాహుబలం కలిగిన వాడు. రాముడికి అపారమైన బాహుబలం ఉంది. ఓ దేశాన్ని పరిపాలించే రాజు మంచి బాహుబలం కలిగిన వాడు అయి ఉండాలి, కానీ కూర్చుంటే లేవలేని వాడైతే ఉపయోగం ఏమిటి? అందువల్ల మహాబాహు రామచంద్రమూర్తి. మహాబాహు అంటే బాగా పొడవైన చేయగలిగిన వాడు, మోకాళ్ళ దాకా ఉండే చేతులు కలిగిన వాడిని ఆజానుబాహు అంటారట. మరి అప్పుడు దీర్ఘబాహుం అనొచ్చు కదా, అజానుబాహు అనొచ్చు కదా, అనలేదు, మహాబాహుం. ఎంత పొడవైన చేతులు అంటే మోకాళ్ళ దాకా ఉండే అంత పొడవైన చేతులు, బాగా బలం ఉన్న చేతులు మాత్రమే కాదు, ఆ లక్షణాలు ఉన్నాయి. వీటితో పాటు ఆ చేతులకు ఇంకో లక్షణం కూడా ఉంది. ఎక్కడో అయోధ్యానగరం రాజధాని నగరం అయితే, ఆ దేశంలో ఎక్కడో చాలా దూరంగా మారుమూల పల్లెటూళ్ళలో ఎక్కడో ఒక చోట చిన్న బాధ ఎవరైనా అనుభవిస్తుంటే తన చేతిని అంతవరకు ప్రసారం చేసి ఆ కష్టాన్ని ఆపి వారికి రక్షణ ఇవ్వగలిగిన చెయ్యేది, వారి కష్టం కలిగితే ఆ కన్నీటిని తుడవగలిగిన చెయ్యేది. అందుకని అది దీర్ఘబాహు కాదు, ఆజానుబాహు కాదు, మహాబాహుం. అలాంటి లక్షణం రాముడికి ఉంది సుమా. ఇచ్చామోహి మహాబాహుం. ఒకళ్ళకి సహాయం చేశాం కదా, ఈ చేత్తో ఇద్దరికి చేసాం, చేయి నొప్పిగా ఉంది, మిగతా వాళ్ళకి రేపు చూద్దాం అనుకోడు. ఎంతమందికైనా రక్షణ ఇస్తాడు, ఎంతమందికైనా అభయం ఇస్తాడు. అన్నమయ్య ఎంత ఆనందంగా పాడుకున్నాడండి, ఇందరికీ అభయమ్ములిచ్చు చేయి, కందువగు మంచి బంగారు చేయి. స్వామివారి చెయ్యి ఎలాంటిది అంటే ఎంతమందికైనా అభయం ఇస్తుంది. అబ్బాయి రోజుకు మా దగ్గర ఉన్న అభయం ఇచ్చే కోట 50 మందికి అయిపోయింది, 51 నెంబరా రేపు పొద్దున్నరా వెయిటింగ్ లిస్ట్, అది లేదు. ఎంతమందికైనా, ఎన్ని యుగాలైనా, ఎప్పుడైనా అభయం ఇవ్వగలిగిన పరమాత్ముని చెయ్యి మామూలు చెయ్యి కాదు, ఏమైనా చేయగలిగిన చెయ్యి అది. ఎంత అభయమైనా ఇవ్వగలిగిన చెయ్యి, ఎంత గొప్ప రక్షణ అయినా కల్పించగలిగిన చెయ్యి, ఆ చెయ్యి రాముడికి ఉంది సుమా. అందుకని ఆ చెయ్యి దీర్ఘబాహువు కాదు, ఆ చెయ్యి మహాబాహుం. ఎవరాయినా? రఘువీరం. రఘువంశం మొత్తానికి ఈ మహావీరుడి వల్ల పేరు వచ్చింది. రఘువంశం రఘువంశం అనే పేరు వచ్చి రాఘవుడు అన్న పేరు రామచంద్రమూర్తికి స్థిరపడింది. రఘువంశంలో వాళ్ళందరూ రాఘవులే. నిజానికి రఘువంశంలో ఎవరు పుట్టినా వాళ్ళని రాఘవుడు అనాలి, కానీ ఒక రాముణ్ణే రాఘవుడు అన్నారు. ఎందుకని? ఆయన వల్ల వంశానికి పేరు వచ్చింది. ఒక వ్యక్తి ఉత్తముడైతే, ఒక వ్యక్తి ఉన్నతుడైతే, ఒక వ్యక్తి ధర్మానికి కట్టుబడిన మనస్తత్వం కలిగిన వాడైతే ఆ ఒక్కడి కారణంగా ఆ సంఘం మొత్తానికి పేరు వస్తుంది, ఆ వంశం మొత్తానికి పేరు వస్తుంది, ఆ గ్రామం మొత్తానికి పేరు వస్తుంది, ఆ సమూహానికే పేరు వస్తుంది. చెడ్డవాడైతే చెడ్డ పేరు కూడా అలాగే వస్తుంది. మా కాలేజీ విద్యార్థులకు ఎప్పుడు చెబుతూ ఉంటాను నేను, ఓ జాతీయ స్థాయిలో ఒక మంచి బహుమతి గెలుచుకున్న మంచి పని చేశారనుకోండి, ఫలానా కాలేజీ విద్యార్థికి బహుమతి అంటారు, వాడి పేరు తర్వాత రాస్తారు. సినిమాల దగ్గర పిక్ పాకెటింగ్లో దొరికాడు అనుకోండి, ఫలానా కుర్రాడు పిక్ పాకెటింగ్లో దొరికాడు, ఫలానా కాలేజీ విద్యార్థి దొరికాడు అంటారు. అంటే మీరు చేసే మంచి పని, మీరు చేసే గొప్ప పని మీ వ్యవస్థకు చెడ్డ పేరును మంచి పేరును తీసుకొస్తుంది సుమా. కాబట్టి మనం మంచి పని చేస్తే మనకెంత ప్రయోజనమో, మనం ఏ వ్యవస్థలో ఉన్నామో ఆ వ్యవస్థకు ప్రయోజనం. రఘువంశంలో పుట్టిన రామచంద్రమూర్తి యొక్క ఔన్నత్యం ఎంత గొప్పది, ఇప్పటికీ అంటే ఇంకా చక్రవర్తి కాలేదు, ఏ పనులు చేయలేదు, ఇప్పటికే అతని ప్రవర్తన ఎంతటిది అంటే ఇతని కారణంగా రఘువంశమే పవిత్రమైపోయింది సుమా. రఘువంశానికే ఔన్నత్యం వచ్చిందయ్యా, ఆయన రఘువీరుడు. ఇచ్చామోహి మహాబాహుం రఘువీరం మహాబలం. మహాబలం కలిగిన రఘువీరుడైన మహాబాహు అయిన రామచంద్రమూర్తిని చూడాలనుకుంటున్నాం. చూడండి దానికి ఏమిటి, ఇలా చూడాలనుకోవట్లేదయ్యా. ఎలా చూడాలనుకుంటున్నారు, గజేన మహతాయాంతం రామం ఛత్రావృతాననం. ఒక భద్రగజాన్ని అధిరోహించి నగర ప్రధాన వీధుల గుండా ఊరేగుతూ రాజధాని నగరంలో బంగారు సింహాసనం మీద ఆసీనుడు కావడానికి వెళ్ళగొడుగు నీడలో తన ముఖాన్ని దాచుకుని వస్తున్న రామచంద్రమూర్తిని చూడాలనుకుంటున్నాం. అంటే పట్టాభిషేకానికి ఆయన ఊరేగుతూ వచ్చే సన్నివేశాన్ని చూడాలనుకుంటున్నాం. అంటే రాముడికి పట్టాభిషేకం చేయవయ్యాని. ఇచ్చామోహి మహాబాహుం రఘువీరం మహాబలం గజేన మహతాయాంతం రామం ఛత్రావృతాననం. ఇలా అన్ని వర్గాల వారు చెప్పారు. దశరథుడికి చాలా ఆనందం కలిగింది. నా ప్రతిపాదనను ఇంతమంది సమర్థించారు. ఇంతమంది సమర్థించడం కాదు, దాదాపు ప్రజలంతా సమర్థించారు, అన్ని వర్గాల వాళ్ళు సహకరించారు. ఎవరికి వాళ్ళే రాముడు ఎప్పుడు రాజవుతాడా అని ఎదురు చూస్తున్నాం అన్నారని ఆనందంతో పొంగిపోయాడు. కానీ మానవ మాత్రులకు ఉన్న లక్షణం ఏమిటంటే ఎప్పుడు మనం నెగిటివ్ కూడా చూస్తూ ఉంటాం. అన్ని మంచి విషయాలు ఉన్నా కూడా ఏదో చిన్న ఇబ్బంది, పొరపాటు, ఒక అసౌకర్యం మనకు కనిపిస్తూనే ఉంటుంది. వెంటనే దశరథుడు కనిపించింది, ఇంత బాగుంది కానీ ఒక్కళ్ళైనా ఈ దేశ ప్రజల్లో ఏమయ్యా ఏమంత ముంచుకుపోయింది, నువ్వు చక్కగా ప్రజారంజకంగా ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నావు కదా మహారాజా, రాముడు ఇంకా చిన్నపిల్లవాడు, ఇంకో 10 ఏళ్ళు అయ్యాక ఇవ్వచ్చులే పట్టాభిషేకం, ఇప్పటి నుంచి ఆయనకి సింహాసనం అప్పగించడం దీనికి నువ్వే మరి కొంతకాలం పరిపాలించని ఒక్కడు కూడా అనలేదే నన్ను, నా పరిపాలన వీళ్ళకి నచ్చలేదా, నా పరిపాలనలో ఏమైనా లోపం ఉందా, నా పరిపాలనలో ప్రజలకు ఏమైనా ఇబ్బంది కలిగిందా, ఇలా ఉందేమిటి అనుకున్నట్టు ఒక్క క్షణం. అంటే రామచంద్రమూర్తి పట్ల ప్రజలకున్న అపారమైన ప్రేమ తండ్రి అయిన దశరథ మహారాజు గారికి ఒక క్షణకాలం పాటు ఆశ్చర్యంతో పాటు ఈ ఆందోళన కూడా కలిగించింది. కానీ అర్థం చేసుకున్నాడు, ఇది నా మీద వ్యతిరేకత కాదు, నా బిడ్డ మీద ఉండే ప్రేమ. రామచంద్రమూర్తిలో ఉన్న ధార్మిక శక్తి, రామచంద్రమూర్తిలో ఉన్న సత్యవాక్ పరత, రామచంద్రమూర్తిలో ఉన్న ప్రేమ, రామచంద్రమూర్తిలో ఉన్న సామర్థ్యం ప్రజలకు చాలా ఆకర్షణ కలిగించింది. ఈ అన్ని మంచి గుణాలు కలిగిన వాడు చక్రవర్తి అయితే జాతి బాగుంటుంది, దేశం బాగుంటుంది, దేశాభ్యుదయం కలుగుతుంది, ప్రజలందరికీ సంక్షేమం కలుగుతుందని అన్ని వర్గాల వాళ్ళు అభిప్రాయపడిన తర్వాత ఇది ఆనందించదగిన విషయమే కానీ కలవరపడిపోవలసిన విషయం కానే కాదు. చాలా బాగుంది, అందువల్ల తప్పకుండా రాముడికి ఈ రాజ్యభాగం అప్పగించి నేను విశ్రాంతి తీసుకుంటాను. ఎంత హాయిగా ఉంటుంది. ధీరోదారుడు నిర్వికారుడు జగద్వీరుండు. భాస్కర రామాయణంలో దశరథ మహారాజు గారు అన్నారు, నా కుమారుడు ఎలాంటి వాడంటే ధీరోదారుడు. ధీరత్వము ఉదారత్వము రెండున్నాయి. ధీరుడైన వాడు ఉదారంగా ప్రవర్తించడు, కొంచెం కఠినంగా ప్రవర్తిస్తాడు. ఉదారుడైన వాడు ధీరత్వాన్ని పొందలేడు. ధీరత్వము అంటే కేవలం పరాక్రమం మాత్రమే కాదు, కష్టాన్ని సుఖాన్ని సమానంగా చూడగలిగిన స్థితి, మనస్సులో మార్పు రావడానికి వీలైన సన్నివేశాలు ఎదురైనా ఎవడి మనస్సు మార్పు రాకుండా ఉంటుందో అతడు ధీరుడు. వికార హేతో సతి విక్రీయంతే ఏషాం నచేతాంసి సయేవ ధీరః. మార్పు పొందడానికి కావలసిన సన్నివేశాలున్నా ఎవరి మనస్సు మారకుండా నిలబడి ఉంటుందో స్థిరంగా అతడు ధీరుడు అన్నారు. రాముల్లో ఆ లక్షణం ఉంది. ధీరత్వం మాత్రమే కాదు ఉదారుడు కూడా, ఉదారంగా ఎవరికి ఏం కావాలో అది ఇవ్వడానికి ఆలోచించే గుణం కలిగిన వాడు. నిర్వికారుడు, ఏ విధమైన మార్పు పొందకుండా ఎప్పుడూ సత్యము ధర్మము అనే వాటి మీద నిలబడి ఉండే గుణం కలిగిన వాడు. జగద్వీరుండు, ఈ ప్రపంచంలోనే ఈ కాలంలో రామచంద్రమూర్తిని మించిన వీరుడు మరొక్కడు లేడే. అలాగని తన పరాక్రమంతో అందరినీ బాధిస్తాడా, కాదు. సౌజన్య విస్తారుండు, ఎందువల్ల ఉత్తమశీలుడు. ఎలాంటి వాడు ఆయన, అర్కకులనిస్తారుండు. సూర్యవంశాన్నే తరింపజేయగలిగినవాడు శూరుండు గంభీరుండు యుద్ధ విచారసారుడగుటన్. ఏ విషయమైనా ఒకటికి పది మార్లు సక్రమంగా ఆలోచించి ఏ పనిని ఎలా చెయ్యాలో ఎప్పుడు చెయ్యాలో ఆ పనిని అప్పుడు అలా మాత్రమే చేసి అందరికీ క్షేమాన్ని కలిగించేవాడు, ఆనందాన్ని కలిగించేవాడు. అందుకని విశ్వంభరాభారం వెల్ల భరింప రాఘవు మహాభాగుణ్ణి యోగించితిన్ జ్యేష్ఠానువర్తి ధర్మాత్మా సానుక్రోశో జితేంద్రియ. నా రాముడికి అన్ని మంచి గుణాలున్నాయి. ఆ రాముడి తమ్ముడైన భరతుడున్నాడే, అతడు కూడా ఉత్తముడు. మధ్యలో భరతుడి ప్రస్తావన కూడా గుర్తుకొచ్చింది దశరథ మహారాజు గారికి. రామచంద్రమూర్తిని రాజును చెయ్యాలనే ఆలోచన కలిగిన మరుక్షణం దశరథుడు రెండు చేతులు జోడించి వంశ పురోహితుడైన వశిష్ఠుల వారిని ముహూర్తం పెట్టమని అడగాలి. మనం ఏమంటామంటే, ఏం వశిష్ఠుడండి, ఊరికే కబుర్లు చెబుతారు వశిష్ఠుడు వశిష్ఠుడని. ఆ వశిష్ఠుల వారు పెట్టిన ముహూర్తం ఎంత దెబ్బతిన్నది? ఆయన పట్టాభిషేకానికి ముహూర్తం పెట్టాడా? రాముడేమో అరణ్యాల పాలయ్యాడా? రాముడు సీత లక్ష్మణుడు అరణ్యాలకు వెళ్ళిపోయారు, ఏం ముహూర్తం అండి? ముహూర్తం తెలుసా అసలు ఆయనకి? జ్యోతిషాస్త్ర పరిజ్ఞానం ఉందా? తపశ్శక్తి ఉందా? ఆయన అసలు ఋష్యా అని వశిష్ఠుణ్ణి చాలా తేలిగ్గా మాట్లాడేవాళ్ళు ఉన్నారు మనలో. వాళ్ళకి వశిష్ఠుణ్ణి గురించి తెలియదు, రామాయణం కథ కూడా తెలియదని చెప్పాలి. ఎందువల్లంటే రాముడి పట్టాభిషేకానికి ఈ ముహూర్తం వశిష్ఠుడు పెట్టలేదు, దశరథుడే పెట్టాడు. దశరథుడు చక్రవర్తిత్వంలో గొప్పవాడు, కానీ ముహూర్తాలు పెట్టడంలో గొప్పవాడా? మన పిల్లల పెళ్ళిళ్ళ ముహూర్తాలు మనం పెట్టేయకూడదు. మంత్రులు గారిని పిలిచి కావాలంటే ఓ 1000 రూపాయలు దక్షిణ ఎక్కువ పుచ్చుకోండి, ఎందుకైనా మంచిది, 15వ తారీఖు రాత్రి పెట్టేయండి ముహూర్తం అనకూడదు. ముహూర్తం ఉందో లేదో, వీళ్ళకి సరిపోతుందో ఆయనకి తెలుసు, మనకేం తెలుసు? ఇది కొద్ది కొద్దిగా తెలుసు. ఏమీ తెలియని వాడితో ఇబ్బంది లేదు, అన్నీ తెలిసిన వాడితో ఇబ్బంది లేదు. కొన్ని తెలిసి అన్నీ తెలుసుకున్న వాడితో చాలా ఇబ్బంది. దశరథ మహారాజు గారికి కొద్ది కొద్దిగా తెలుసు. ఈయనకేం తెలుసు అంటే, మా అబ్బాయిది పునర్వసు నక్షత్రం, రాముడు పునర్వసులో పుట్టాడు. పునర్వసులో పుట్టిన వాడికి పక్కనే ఉన్న పుష్యమీ నక్షత్రం చాలా మంచిది, కాబట్టి పుష్యమీ నక్షత్రం ఎప్పుడు వస్తుందో చూడండి అన్నాడు. ఆ పుష్యమీ నక్షత్రం ఒకటే సరిపోతున్నా, ఇంకా ఎన్ని ఆలోచించాలి, అవన్నీ తెలియవు ఈయనకి. పాపం మనకి తెలిసిన ఇంతవరకు ఈ సమాచారం చాలు కదా అనుకుంటున్నాడు. మనకి చాలామందికి అరకొరగా ఉండే జ్యోతిషాస్త్ర పరిజ్ఞానం తెలిసి ఈ తార మంచిది, ఈ తార ప్రమాదం, ఇంకేముంది కొంప మునిగిపోతున్నప్పుడు ప్రయాణం చేస్తే ఇలా భ్రాంతి పడుతూ ఉంటాం, ఇదంతా మన అజ్ఞానాన్ని ప్రకటించే విషయాలే, కానీ అది శాస్త్రజ్ఞానం కాదు. దానికి చాలా అంశాలు ఉంటాయి. దానిలో తెలియక మనం కంగారు పడిపోతూ ఉంటాం, కంగారు పెడుతూ ఉంటాం, తొందరపాటు నిర్ణయాలు చేస్తూ ఉంటాం. దశరథ మహారాజు కూడా పాపం అలాంటి పొరపాటే పడ్డాడు. ఆయనకు ఒకే విషయం తెలుసు, రాముడు పునర్వసులో పుట్టాడు, పునర్వసులో పుట్టిన వాడికి పుష్యమీ నక్షత్రం మంచిది. అక్కడున్న పండితులను అడిగాడు, అయ్యా పుష్యమీ నక్షత్రం ఎప్పుడండి? మహారాజా రేపేనండి పుష్యమీ నక్షత్రం అన్నారు వాళ్ళు. ఓహో రేపేనా, మళ్ళీ ఎప్పుడు వస్తుందంటే నక్షత్రం 27 నక్షత్రాలు కాబట్టి మళ్ళీ 27 రోజులకు కానీ పుష్యమీ నక్షత్రం రాదు. ఒకవేళ రేపు పట్టాభిషేకం చేయకపోతే నా కుమారుడు పట్టాభిషేకం చేయడానికి 27 రోజులు ఆగాలి. 27 రోజులు ఆగితే బాగానే ఉంటుంది, కానీ అప్పటిదాకా నేను ఉంటానో ఉండను. ఎందుకని, దశరథుడికి ప్రతిరోజు పీడకలలు వస్తున్నాయి, తాను ఎక్కువ కాలం బ్రతకననే భయం కలుగుతుంది, అనేక రకాల దుశ్శకునాలు కనిపిస్తున్నాయి. నేను బ్రతికుండగా రాముడు రాజుగా చూడాలి, నేను మరణించిన తర్వాత ఎలాగో రాజు అవుతాడు పెద్ద కొడుకు కాబట్టి, కానీ నేను జీవించుండగా నా రాముడు పరిపాలిస్తుంటే, ప్రజలందరూ ఆనందిస్తుంటే, రాముడు యువరాజ సింహాసనం మీద కూర్చుంటే, తీర్పులు చెబుతూ ఉంటే, పరిపాలనా నిర్ణయాలు చేస్తూ ఉంటే, ఆహా నీ కుమారుడు ఎంత గొప్పవాడని లోకం శ్లాఘిస్తుంటే చూసి మురిసిపోయి సంతృప్తితో ఆనందంతో నేను జీవించాలి కొంతకాలమైనా, తర్వాత ఎలాగో ప్రాణం వదిలేస్తాను. అది జరగాలంటే వీలైనంత తొందరగా పట్టాభిషేకం చేయాలి, మళ్ళీ 27 రోజులదాకా ఉంటానో ఉండనో. అందుకని రేపే పట్టాభిషేకం చేసేద్దాం అన్నాడు తప్ప, అయ్యా రేపు చేద్దామని నాకు అనిపిస్తోంది, వశిష్ఠుల వారు మీరు పెద్దవారు కదా, ఆ ముహూర్తం జాగ్రత్తగా చూసి సరిపోతుందో లేదో చెప్పండి అని అడగలేదు. మహర్షుల దగ్గర ఉన్న గొప్ప విషయం ఏమిటంటే, ఎదురుగా ఎంత అవకతవకలు జరుగుతున్నా, తెలిసి తెలియకుండా ఎదుటి వాళ్ళు ఏదైనా నిర్ణయం చేస్తున్నా, అడిగితే తప్ప మాట్లాడరు. అడగందే సలహాలు ఇవ్వకూడదు, అడిగితే మాత్రమే ఇవ్వాలి. అడిగితే కూడా ఇలా అయితే బాగుంటుందని నాకు అర్థమైంది, తర్వాత నీ ఇష్టం అనాలి తప్ప, నన్ను అడిగావు కదా, అడిగింది చేసావా ఏమిటి, నేను ఇలా చెప్పాను, నేను చెప్పింది ఎందుకు చేయలేదు, జీవితం అంతా సాధిస్తూ కూర్చోకూడదు. రెండోసారి ఏమంటాడంటే, అసలు నేను అడగనే అడగడు. అందుకని అడిగినప్పుడు సలహా ఇవ్వడం మాత్రమే మన పని. వశిష్ఠుల వారు మహర్షి కాబట్టి ఆయనకి ఎంత బాగా తెలుసంటే వశిష్ఠుడు అనే మాటలోనే ఉంది, వశేస్థ వశిష్ఠ, ఇంద్రియాలన్నీ వశపరుచుకుని ఉన్నవాడు, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు తప్ప ఇంద్రియ చాంచల్యం కలిగిన వాడు కాదు ఆయన. నన్ను అడగనప్పుడే ఎందుకు చెప్పాలి, నాకేం అవసరం, అడిగితే మాట్లాడాలి తప్ప, అడిగితే చెప్పకుండా ఉంటే తప్పు, అడగకుండా తొందరపడి చెబితే కూడా తప్పే. అందు అడిగినప్పుడు చెబుదామని ఊరుకున్నాడు ఆయన. రేపే పట్టాభిషేకం చేద్దాం అంటే ఈయన మాట్లాడలేదు, ఓ అందరూ మాట్లాడకుండా ఉన్నారు కాబట్టి ఒప్పుకున్నారని అనుకున్నాడు ఈయన. రాముణ్ణి వెంటనే పిలవండి అన్నాడు. రామచంద్రా నీకు పట్టాభిషేకం చేస్తున్నావయ్యా అన్నాడు. బా ఎంత మంచి వార్త చెప్పారు నాన్నగారు, తాళం చెవులు ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తున్నాను అనలేదు రాముడు. ఇప్పుడే నాకు పట్టాభిషేకం ఎందుకండి అనలేదు. మనం చూస్తూ ఉంటాం, ఒరే అబ్బాయి నీకు పెళ్లి చేద్దాం అనుకున్నాను రా అంటే వాడు ఆరు వంకలు తిరిగి ఇప్పుడే నాకు పెళ్ళి ఏమిటి అంటాడు. అంటే వాడు ఏదో పెళ్లికి సంబంధించిన ఆలోచనలో ఉన్నాడనమాట వేరే, అందుకని ఇప్పుడే నాకు పెళ్ళి ఏమిటి అంటాడు. అలా రాముడు అనలేదు, ఇప్పుడే నాకు పట్టాభిషేకం ఏమిటి అనలేదు. పట్టాభిషేకమా, ఎంత మంచి వార్త చెప్పావు డాడీ అనలేదు. విని ఊరుకున్నాడు అంతే. తండ్రికి నమస్కారం చేశాడు, అక్కడున్న గురుదేవులకు నమస్కారం చేశాడు, కదిలి వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ పిలవండి రాముణ్ణి అన్నారు. పుష్యమీ నక్షత్రం సంగతి మర్చిపోయానయ్యా, రేపే పుష్యమీ నక్షత్రం అట. తస్మాత్వం పుష్యయోగేన యౌవరాజ్యమవాప్నుహి స్వయేవ పుష్యో భవిత. రేపే పుష్యమీ నక్షత్రం కనుక రేపే పట్టాభిషేకం. రేపేనా నాన్నగారు, ఎంత బాగుంది అనలేదు రాముడు. అలాగే నాన్నగారు నమస్కారం. వెంటనే వశిష్ఠాది పురోహిత వర్గంతో ఆ రాత్రి తెల్లవారితే పట్టాభిషేకం జరగడానికి ఏ రకమైన పూజా కార్యక్రమాలు, హోమాలు, యజ్ఞాలు, వ్రతాలు మొదలైనవన్నీ నిర్వహించవలసి ఉంటుందో శాస్త్రం ప్రకారం అవన్నీ నిర్వహించడానికి కావలసిన ఏర్పాట్లు పురమాయించేశాడు. రాముణ్ణి దగ్గరకు పిలిచి, నాయన ఇంత తొందరగా ఎందుకు నిర్ణయం తీసుకున్నానో తెలుసా? విప్రోషితశ్చ భరతో యావదేవ పురాదితః తావదేవ అభిషేకస్తే ప్రాప్తకాలో మతో మమ. మేనమామల ఇంటికి వెళ్ళిన భరతుడు తిరిగి రాకముందే ఈ పట్టాభిషేకం నీకు చేసేయడం మంచిదని నేను అనుకుంటున్నాను. అదేంటండి, అన్నయ్యకి పట్టాభిషేకం అయితే తమ్ముడికి కబురు పెట్టద్దా? పైగా తమ్ముడు అక్కడుండగా ఇక్కడికి తిరిగి రాకుండా పట్టాభిషేకం చేసేయాలంటున్నాడు తండ్రి. అంటే ఇందులో ఏదో భరతుడికి రామ పట్టాభిషేకానికి భరతుడు అభ్యంతరం చెప్పడానికి కావాల్సిన పాయింట్ ఏదో ఉందన్నమాట. అది దశరథుని మనస్సులో ఆలోచన. అందుకని ఈ అంశం ఎవరైనా లేవనెత్తుతారేమోనని ప్రజలందరినీ సమావేశపరిచి, ఇది ప్రజలందరి అభిప్రాయం కదా, అంటే తనకు పెద్ద కొడుకైన రాముణ్ణి రాజును చేయాలి అనే ధర్మం మీద ఆసక్తి ఉంది. ఈ ధర్మం మీద ఆసక్తికి ఏం చేశాడు అంటే, ప్రజలందరూ రాముణ్ణి రాజు కావాలని కోరుకున్నారు కాబట్టి వాళ్ళకి వాగ్దానం చేశాను కాబట్టి సత్యం, ధర్మం మీద తనకున్న ఆసక్తిని సత్యం ఆధారంగా బలపరచాలనుకున్నాడు. ఈ ధర్మంలో ఏమైనా లోటు ఉందేమో అని ఆయనకే అనుమానంగా ఉంది. అందుకని భరతుడు వచ్చే లోపల చేసేద్దాం, భరతుడు వచ్చే లోపల చేసేద్దాం. ఏంటంటే భరతుడు ఏమైనా ప్రమాదకరమైన వ్యక్తే అంటే, కాదు మంచివాడే. జ్యేష్ఠానువర్తి ధర్మాత్మ సానుక్రోశో జితేంద్రియ. పెద్దలంటే గౌరవం కలిగిన వాడు, రాముడంటే అభిమానం కలిగిన వాడు ధర్మాత్ముడే, కానీ ఇంద్రియ నిగ్రహం కూడా కలిగిన వాడే. అయినా కిమ్ను చిత్తం మనుష్యాణం అనిత్యమితి మే మతి చలాం హి ప్రాణినామతి. ప్రాణుల మనస్సు చంచలం కదా, ఎప్పుడు ఏం మార్పు వస్తుందో ఎవరు చెప్పగలరు. అంటే ఈ పట్టాభిషేకానికి భరతుడికి ఏదో సంబంధం ఉందన్నమాట. ఆ విషయం ఇక్కడ చెప్పడు వాల్మీకి మహర్షి. మహర్షుల రచనలో ప్రత్యేకత ఏమిటంటే, ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్తారు, అనవసరమైన విషయాలు మాట్లాడరు వాళ్ళు, అవసరమైనప్పుడు మాట్లాడతారు. ఏ విషయం ఎక్కడ చెప్పాలో వాళ్ళకు తెలుసు. ఇవాళ ఎడిటింగ్ అంటున్నాం మనం. ఈ ఎడిటింగ్ అనే కళ వాల్మీకి మహర్షికి తెలిసినంత అద్భుతంగా ఏ కవికి తెలియదు అంటే ఆ మాట అభిమానపూరితం కావచ్చునేమో, కానీ అతిశయోక్తి కాదు. ఆది కవి అనే మాటకు పరిపూర్ణంగా సరిపోతాడు ఆయన. ఏ అంశాన్ని ఎక్కడ చెప్పాలి, ఎంత చెప్పాలి, ఆయనకి తెలిసినంత బాగా ఎవరికి తెలియదు. ఇక్కడ చెప్పలేదు, ఇంతవరకే చెప్పాడు. ఒక ఆలోచన మన మనసులో వేసి ఉంచాడు. రాముడు అదేమిటి నాన్నగారు అనలేదు. రాముడు కూడా మౌనంగా ఊరుకున్నాడు. అంటే భరతుడి విషయంలో నమ్మకాన్ని ప్రకటిస్తూనే చిన్న అనుమానం కూడా ప్రకటించాడు దశరథుడు. అనుమానపడ్డం ఏమిటి నాన్నగారు, అన్యాయం కదా అనలేదు కుమారుడు. తండ్రి కుమారులు ఇద్దరు ప్రవర్తన మనకు వింతగా అనిపిస్తుంది. రాముడు వెళ్ళిపోయాడు, ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక అక్కడి నుంచి దశరథుడు మొత్తం ఎన్ని వర్గాల వారు ఉన్నారో అన్ని వర్గాల వాళ్ళని పిలిచాడు. మామిడి తోరణాలు కట్టేవాళ్ళు, రంగురంగుల విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసేవాళ్ళు, రాచవీధులు శుభ్రం చేసేవాళ్ళు, పట్టాభిషేకానికి రకరకాల రకరకాల పనులు ఉంటాయి. ఈ పనులన్నీ పురమాయించి తెల్లారెప్పుడు జరిగిపోవాలి, ఎక్కువ సమయం లేదు. అవన్నీ చేయమన్నాడు. ఆ రాత్రి తెల్లవారు అయోధ్యలో ఎవరు నిద్రపోలేదు, అందరూ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయోధ్య నగరం అంతా రామరాజ్యం కోసం ఎదురు చూస్తున్నాం, మన కళ నిజం కాబోతున్నది, తెల్లవారితే రాముడు చక్రవర్తి కాబోతున్నాడని మంచి అత్యుత్సాహాన్ని పొంది పనులు నిర్వహించుకుంటున్నారు చాలా ఆనందంగా. రాముడు సరాసరి కౌసల్యాదేవి మందిరానికి వచ్చాడు. తండ్రి గారు చెప్పిన మాట తల్లికి చెప్పాలని అక్కడ లక్ష్మణుడు కనపడ్డాడు. తమ్ముడు లక్ష్మణుడు అక్కడ కనపడ్డాడు. లక్ష్మణుడి భుజం మీద చెయ్యి వేసి, తమ్ముడు నువ్వు నేను కలిసి ఈ రాజ్యాన్ని పరిపాలించుకున్నాను రా, నాన్నగారు ఇప్పుడే నాకు చక్రవర్తిత్వాన్ని ప్రకటించారు. లక్ష్మణే మామ్మయా సార్ధం ప్రసాదిత్వం వసుంధరాం ద్వితీయం మే అంతరాత్మానం త్వామియం శ్రీరూపస్థిత. ఈ సంపదలన్నీ నీకోసమేరా. సౌమిత్రే భుంక్షభోగాన్ త్వమిష్టాన్ రాజ్యఫలాని చ జీవితం చ హి రాజ్యం చ త్వదర్థమభికామయే. నాన్నగారు నువ్వు పట్టాభిషేకం చేస్తానంటే ఎందుకు ఒప్పుకున్నానో తెలుసా, నీతో కలిసి అనుభవించడం కోసం. ఇవన్నీ నీకోసం ఒప్పుకున్నాను. నాకు రాజ్యం కానీ జీవితం కానీ అధికారం కానీ ఎందుకు ఇష్టం అంటే తమ్ముడైన లక్ష్మణుడి కోసం ఇష్టం, అందుకని ఒప్పుకున్నాను రా, మన ఇద్దరం కలిసి పరిపాలిద్దాం. మన ఇద్దరం కలిసి పరిపాలించడం ఏమిటన్నాయా, పరిపాలిస్తే నువ్వు పరిపాలించు, నీకు ఏమైనా అభ్యంతరం ఉంటే ఆ రాజ్యం ఏదో నాకు అప్పగించు అనాలి కదా లక్ష్మణుడు. అది అనలేదు, ఇది అనలేదు. రాముడు ఎలా అయితే దశరథుడు మాట్లాడితే మౌనంగా ఉన్నాడో, లక్ష్మణుడు కూడా అలాగే రాముడు మాట్లాడితే మౌనంగా ఉన్నాడు. అక్కడి నుంచి రాముడు అపారమైన అయోధ్య రాజ్య సింహాసనానికి ఉన్న, విశాలమైన సామ్రాజ్యానికి ఉన్న సింహాసనం, అది మంచి పేరుంది దానికి, గొప్ప కీర్తి ఉంది దానికి. ఆ సింహాసనం ఎక్కడంటే మామూలుగా ఛార్జ్ తీసుకోవడం కాదు, అది దానికి పెద్ద ఆధ్యాత్మికమైన క్రతువులు నిర్వహించాలి, దివ్య తపస్సు చేయాలి. ఆ రాత్రంతా పురోహితులతో అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించాలి, రాముడితో పాటు పక్కన సీత కూడా. సీతారాములిద్దరినీ వశిష్ఠుడికి అప్పగించారు. వశిష్ఠుల వారు కొంతమంది పురోహితుల్ని ఏర్పాటు చేశారు. జరగవలసిన జపాలు, మంత్రాలు, యజ్ఞాలు, పూజలు, వ్రతాలు అర్ధరాత్రి దాటేదాకా జరుగుతూనే ఉన్నాయి. కౌసల్య ఇంట్లో ఆనందం. కౌసల్యా గృహసీమలందున అలంకారంబులు ఆనందరేఖా సంపాదిత హాస్యలాస్య రచనాకాంతాకృతి ప్రస్ఫుర దాసీదాస జనంబులున్. అందరూ కౌసల్య ఇంటికి వెళుతున్నారు, వస్తున్నారు. పెద్ద క్యూ కనపడుతుంది. అక్కడ కనపడ్డ వాళ్ళందరికీ విలువైన కానుకలన్నీ ఇచ్చేస్తోంది. మా అబ్బాయి చక్రవర్తి అయిపోతున్నాడు, మా అబ్బాయి చక్రవర్తి అయిపోతున్నాడు, అంతులేని ఆనందం నాకుందని ప్రతి వాళ్ళు కౌసల్యాదేవి ఇంటి దగ్గర నుంచి విలువైన కానుకలు స్వీకరించి బయటకు వస్తున్నారు. బహుగోదానాదిక స్వీకృతి వ్యాసక్త ద్విజ మంత్రి వర్ణ నినద ప్రారంభములు సెల్లెడు. అలా ఒక పక్కన అయోధ్య నగరం పులకించిపోతోంది, కౌసల్యాదేవి గృహం వెలిగిపోతోంది. ఇలా జరుగుతున్న సమయంలో అర్ధరాత్రి వరకు పురోహితులు చేయించిన సమస్తమైన యజ్ఞాలను వారు చూపించిన మార్గంలో నిర్వహించిన రామచంద్రమూర్తి, నాయనా ఇక చేయవలసినవన్నీ అయిపోయాయి, మేము వెళ్ళిపోతున్నాం, నువ్వు నీ భార్య విశ్రాంతి తీసుకోండి, మళ్ళీ తెల్లవారుజామున లేవాలి, అప్పుడు కొన్ని కార్యక్రమాలు చేయాలి, తర్వాత పట్టాభిషేకం జరగాలని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఈయన బుద్ధిగా హాయిగా నిద్రపోవాలి కదా. నిద్రపోకుండా రాముడు సీతని పిలిచి మళ్ళిద్దరం మళ్ళీ స్నానం చేద్దాం. ఎందుకండి అందుట చేద్దాం అన్నాడు ఆయన. సరే అంది. ఇద్దరు మంగళ స్నానాలు చేశారు. చేశాక మన ఇద్దరం కలిసి మళ్ళీ ప్రార్థనలు చేద్దాం, మళ్ళీ ప్రార్థనలు మొదలుపెట్టారట. ఆ ప్రార్థనలు ఏమిటో, ఎందుకు చేశారో, రాముడు ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో, చాలా ఆశ్చర్యకరమైన సన్నివేశం రామాయణంలో. ఆ విశేషాలతో కూడిన అనంతర కథాక్రమాన్ని రేపటి రోజున మనం జ్ఞాపకం చేసుకుందామని మనవి చేస్తూ, మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.